ప్రజలు మాత్రం లేదు. మనం అందరం కూడా జీవితంలో వచ్చిన పని మర్చిపోతున్నాం, మర్చిపోయాడు భగవంతుడు. భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రతిపాదించాడు జీవుడికి. మీ శరీరం ఏకైన పనిగా మీరు పని చేసుకుని ఎవరి మీద ఆధారపడకుండా మీ పని అనేది మీరు శ్రద్ధగా చేసుకుంటూ పని కూడా దేవుడే, పనిలో దేవుడే చూడటం నేర్చుకుంటే వాడికి దైవానుగ్రహం కలుగుతుంది. ఈ కుటుంబ సభ్యులను కూడా భగవంతుడి ప్రతినిధులుగానే చూడాలి. ఫలానా కార్యకర్త వారి ఫలాని జిల్లాకు వారిని ప్రభుత్వం ఉద్యోగిస్తున్నారా నియమిస్తున్నారు. ఈ జీవకోట్లో మీ ఇంటికాడ ఫలానా పది మంది ఉన్నటువంటి మీ మనుషులు కాదు, వాడు భగవంతుడి మనుషులు. వాళ్ళు మీ ఇంటికి కేటాయించాడు. మీరు పిల్లల్ని కన్నారు కానీ రాకుండా కన్నడైన జన్మాంతర అనుబంధాన్ని బట్టి కేటాయిస్తాడు. అంటే వాళ్ళకి పూర్వజన్మలు ఉంటాయి, ఆ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉంటాయి. అది ఎన్ని వ్యవహారిక సత్యాలు. భగవంతుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. జ్ఞాన సంపాదనకి శాస్త్రాన్ని ఇచ్చాడు, గురువుని ఇచ్చాడు, అవకాశాలను కల్పిస్తున్నాడు. కానీ మన కాలాన్ని సద్వినియోగం చేసి మానేసి దుర్వినియోగం చేసుకుంటున్నాం. మన కుటుంబానికి ఉపయోగపడని విషయాలు, సమాజానికి ఉపయోగపడని విషయాల్లోనే మనం ఎక్కువ కాలాన్ని వృధా చేస్తున్నాం. వచ్చిన తర్వాత అంటే జ్ఞాన సంపాదనకి, జ్ఞాన సంపాదన అంటే ఇప్పుడు మన కాలేజీలో చదువుకునే ఇద్దరం పట్టుకు సంబంధించిన విషయం. అదే మీ యాత్ర కోసం జీవిత విధానం నడుపుకోవడం కోసం ఏదో ఎవరి ముఖ్య వారు చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని సత్యజ్ఞానాన్ని సంపాదించుకోమని భగవంతుడు చెప్పారు. అంటే భగవద్ అనుభవం పొందమని. మనకునేది సత్యజ్ఞానం కాదు, విద్యాజ్ఞానం. అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, చదువుకున్న మూర్ఖులు చదువులేని మూర్ఖులు. చదువు లేని వాడు మూర్ఖులు, చదువుకున్న వాడు మూర్ఖులు. వాళ్ళకైతే వాళ్ళ స్వరూపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇద్దరు మూర్ఖులే. కొంతమంది చదువు ఉండొచ్చు, కొంతమందికి చదువు రాకపోవచ్చు, కొంతమంది చదువు ఉండొచ్చు. నాయకత్వం సమానంగా అదనం వాళ్ళకి చదువు ఉండొచ్చు. మామూలు ఇక్కడ నాయకత్వం తేడా ఉంటుంది కానీ చదువుకున్న వాడికి చదువుకున్న వాడికి వాడి బిహేవియర్ ఒక రకం ఉంటుంది, వాడి ప్రవర్తన ఒక రకం. కొంచెం నాగరికతలో తేడా ఉంటుంది, కొంత కల్చర్లో తేడా ఉంటుంది, మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి. బాహ్య పరిస్థితుల మీద మన సుఖం ఆధారపడలేదు ఉందని అనుకుంటాం. బయట వ్యక్తుల మీద కానీ, బయట పరిస్థితుల మీద కానీ మన సుఖం ఆధారపడలేదు. కానీ అలా అనుకుంటాం నిజా జ్ఞానం వల్ల. గాఢ నిద్రలో మనం శరీరం లేకుండా ఉన్నాం, మనసు లేకుండా ఉన్నాం, కానీ ఆశ్చర్యం ఏంటంటే సుఖంగా ఉన్నాం. ఇది మీ అనుభవం విషయం. మీ చెప్పిన మాత్రం మీరు నమ్మకం లేదు, మీ అనుభవాన్ని సరిపడతానే చూసుకో. విశ్లేషణ అవసరం. ఏదైనా సబ్జెక్టు శ్రవణం చేసినప్పుడు లోతుగా విశ్లేషణ చెయ్యాలి. మీరు నేను చెప్పినా మీకు మీరు సొంతం చేసుకోవచ్చు, మీకు ఉపయోగపడదు. మనం గాఢ నిద్రలో ఉండగా శరీర రహితులు, మనం రహితులం, కానీ సుఖంగా ఉన్నాం. ఎప్పుడు వస్తాం దుఃఖం, ఎప్పుడు వస్తాం వ్యాధి వ్యవస్థలు వచ్చేవాడికి మీరు అనే తనం మన అందరం మీరే నేను అందరం కలిసి ఒక తప్పు చేస్తున్నాం. మొదటి తప్పు మొదటి పొరపాటు. ఆ మొదటి పొరపాట్లేదు చాలా పొరపాట్లు వస్తున్నాం. బంతి ఉన్న ప్రదేశం జాగ్రత్తగా ఉన్నారు, కానీ జాగిన తర్వాత ఎంత దూరం జాగ్రత్తలో చెప్పలేదు. ఒక మనిషి పతనం అవటం ప్రారంభిస్తే ఎంతవరకు వెళ్ళి ఆగుతాడని నేను చెప్పలేదు. మన అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే శరీరము నేను అనే తరం. అంటే మన అస్తిత్వాన్ని శరీరాన్ని కుయ్యం చేసుకుంటున్నాం. నేనైతే శరీరమే అనుకుంటున్నాను. మన అస్తిత్వాన్ని మన దేహాన్ని కుయ్యం చేసుకుంటున్నాం, మన మనసు కుయ్యం చేసుకుంటున్నాం. గాఢ నిద్రలో మనం ఉన్నాం, కానీ దేహానికి పరిమితం అయ్యి మనసుకి పరిమితం అయ్యి. దేహానికి మనస్సుకి పరిమితమై లేనప్పుడు సుఖంగా ఉన్నాం, దేహానికి మనస్సుకి పరిమితం అయినప్పుడు దుఃఖంగా ఉన్నాం. ఇది అనుభవం విషయం. కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. దీనికి పెద్ద శాస్త్ర పరిజ్ఞానం అక్కడ కామన్ సెన్స్ ముఖ్యం. చదువు కంటే కామన్ సెన్స్ ముఖ్యం. కామరాజనాడు అనేది నిద్ర చీకరించిన విషయాలు. నాలుగో తరగతి చదువుకున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకంటే బాగా రీడ్ చేశాడు. అంటే కామరాజు పరిపాలన రామరాజ్యం కాదు పని ఉన్నాయి. ఆయనకేం చదివేది నాలుగో తరగతి. ఆయనకి ఆంధ్రభాష కూడా రాదు. కానీ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, హెల్త్ అడ్మినిస్ట్రేటర్ అంటే రామరాజ్యాన్ని పిలుస్తారు. ఆయన పరిపాలన చేసిన 3 సంవత్సరాలు. దానికి కారణం ఏంటో చెప్పాడు. నాకు చదువు రాకనే కామన్ సెన్స్ ఉందన్నాడు. ఆ కామన్ సెన్స్ ని బట్టి రీడ్ చేస్తున్నాడు. కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదివితే వాళ్ళకి తెలివి ఎక్కడ చెబుతూ అంటారు. కామన్ సెన్స్ లేకపోతే చదువు ఉన్నది అంటారు. అయితే మన హృదయంలో ఒక సత్యం ఉంది, మన హృదయంలో ఈశ్వరాంశం ఉంది, మన హృదయంలో సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది. దేహం నిజంగా నేను అనుకుంటే అది నేను అనుకున్నా ఇబ్బంది లేదు. దేహం నిజంగా మనం అనుకోండి, మనం అనుకున్న ఇబ్బంది లేదు. మనం కానిగానే మనం అనుకుంటున్నాం, అంచేది మనకి డిజైర్స్ వస్తుంది, అటాచ్మెంట్స్ వస్తుంది. మరి అటాచ్మెంట్ వల్ల దుఃఖం వస్తుంది, డిజైర్ వల్ల దుఃఖం వస్తుంది. మనకి దుఃఖం వస్తారంటే మనకి ఏదో కోరుకుండాలి వెనక. కారణం లేకుండా కార్యం ఉండదు. మనకి ఏదైనా దుఃఖం వస్తుంటే, అశాంతి వస్తుంటే వెనకడ ఏదో కోరిక ఉందని అర్థం. కాబట్టి ఈ సాధన చేయాలంటే దేహానికి ఆరోగ్యంగా చూసుకోవాలి, మనస్సు ఆరోగ్యం చూసుకోవాలి, తీరికని జాగ్రత్తగా ఉండాలి. మీరు పదవి పదార్థాలు చనిపోవడం సాధ్యమైన తరపు ప్రయాణాల్లో ఏమి చనికుండా చూసుకోవాలి. ఇంకా అంతగా ఆకలిస్తే ఫ్రూట్ ఏమైనా తినొచ్చు, అరటి పండు లేకపోతే ఇంకోటి ఏదైనా తినొచ్చు. ఇప్పుడు కొన్ని తినడం మంచిది కాదు, జర్నలిస్టులు కూడా అందులో వాతావరణ తనుకోవడం కాకపోతే వెళ్తే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అర్థం. తర్వాత తలంపులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అందరికీ మోక్షం కావాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం మోక్షం తప్పించింది ఏం అడగకూడదు. ఎప్పుడైనా శివుడి గుడిలోకి వెళ్ళినా విష్ణు గుడిలోకి వెళ్ళి మోక్షం తప్పించేం అడగద్దు. మీరు మోక్షం అడిగితే మిగతా విషయాలకు మోక్షం ఇచ్చి మిగతా కూడా చూస్తాడు. మీ అవసరాలంటే భగవంతుడికి మీకంటే బాగా తెలుసు. మనం తొందరపడి అడుగుతాం, అడగకపోతే ఎవడే మనం అడగని వాళ్ళకి ఎక్కువ ఇస్తాం. పాపం అది అడగటం కూడా చేతనవుతుంది కదా. అసలు మనం ఏది మంచిదో మనకు తెలియదు. మనకి ఏది మంచిదో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. మీ ఎప్పుడైనా అనారోగ్యం వస్తుంది కొన్ని కంగారు పడకండి. ఆరోగ్యం ఇల్లు మీకు నేర్పడానికి అనారోగ్యం వస్తుంది. మీకు ఎప్పుడైనా దారిద్ర్యం వస్తే ధనం యొక్క ఇల్లు నేర్పడానికి ఎప్పుడైనా దారిద్ర్యం వస్తుంది. ప్రపంచంలో చెడ్డంటే ఏం లేదు. మీకు ఏదైనా చెడ్డ జరిగినట్టు ఎప్పుడైనా అనిపిస్తే చెడ్డ ఒక మంచి వైపుకి మీ ముఖాన్ని తిప్పడానికి భగవంతుడి యొక్క ప్రణాళిక. అది మంచి చెడ్డను విభజించే మీరు మంచివారు, మీరు చెడ్డవారు, మీరు చెడ్డవారు, మీరు మంచివారు అని అది విభజించేది అహంభావం. మీ హృదయంలో ఇది ఉందో నా హృదయంలో అది ఉంది, నా హృదయంలో ఇది ఉందో మీ హృదయంలో. మీరు అందరూ సుఖంగా ఉన్నది కనిపిస్తున్నారు, ఉన్నారో లేదు నాకు తెలియదు. కానీ నేను సుఖంగా ఉన్నానని చెప్పి మీకు సుఖంగా కనిపిస్తున్నాను. నేను దుఃఖంగా ఉన్నాననుకోండి, మీరు సుఖంగా ఉన్నాను, మీరు అందరూ దుఃఖపడుతున్నారేమో అనుకుంటాను. నేను శాంతిగా ఉంటే మీరు బాగా అశాంతిలోనే అందరూ శాంతిలో ఉన్నారనిపిస్తుంది. నేను శాంతిగా ఉంటే, సుఖంగా ఉంటే, ఆనందంగా ఉంటే పంచభూతాలను మిమ్మల్ని అందరినీ కౌగలించుకోవాలనిపిస్తుంది. జీవపడితేటి పంచభూతాలతోటి పరికరాలతోటి సన్నిహిత సమయం ఏర్పడుతుంది. ఎవరికి శాంతి ఉన్నవాడికి మనకి దుఃఖంగా ఉంటుంది. ఎవరు సుఖంగా లేదేమో అనిపిస్తుంది, ప్రపంచం కూడా సుఖంగా లేదేమో అనిపిస్తుంది. నాకు శాంతి కనుకుంటే, నాకు ఆనందం కనుకుంటే మొత్తం సృష్టిని అంతేటా కౌగిలించుకోవాలనిపిస్తుంది పంచభూతాలను. మనం ఒక నేర్చుకోవాలి, గాడీ దొరికిందని నాకు ఉన్నాయి. ఇవాళ మిమ్మల్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చి మన భగవంతుడు మన తీర్థాటలు పడితే ఏ ఆటంకం వస్తుంది ప్రయాణం ఆగిపోతుంది అంతా భగవంతుడు. అయితే భగవంతుడు ఏం చెప్పారు, మీ జ్ఞాపకాన్ని మీ మరుపుని కూడా నేను అది కూడా మీ తెలియజేట్లో లేవు అన్నారు. మీరు ఎప్పుడైనా ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకుందామని మర్చిపోతా ఉంటాం, మర్చిస్తే బాగుండాలి మళ్ళీ జ్ఞాపకం వస్తాం. మీరు వచ్చి మీ కర్మానుసారాన్ని బట్టి మీ జ్ఞాపకాన్ని మీ మరుపుని కూడా నేను మన వల్ల ఏమి లేదు. విజయాన్ని నచ్చి దాడి ఎదుర్కొందని సూత్రం మీరు గుర్తించుకుంటాం, మీకు ఈ క్షణంలో దుఃఖం చల్లారిపోదు. మనం పెంచుకోవాల్సిన ఉద్రేకం కాదు, పెంచుకోవాల్సిన ఆత్మవిశ్వాసం. ఉద్రేకం అనేది ఎంతవరకు ఎవరు బాగుపడలేదు. మన మీద మన విశ్వాసాన్ని పెంచుకోవాలి, మనం చేస్తున్న పని మీద ఆ పని సంబంధించిన స్కిల్ పెంచుకోవాలి, పనిలో భగవంతుని తోటం నేర్చుకోవాలి. మనం ఏ పని చేస్తుంటే ఈ పని చిరాగ్గా విశుద్ధంగా చేయకూడదు. భగవంతుని మన కేటాయించిన పనిని చేయాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవాడు, ఒక జిల్లా కలెక్టర్ గారు ఆయన పరిపాలన ఆయన సరిగ్గా చేయకపోతే వాడు చెప్పులు కుట్టేవాడు, వాడు చెప్పులు బాగా కొడతాయంటే కలెక్టర్ గారికి దేవుని అనుగ్రహం కాదు చెప్పులు కుట్టేవాడికి వస్తుందని చెప్పాడు. లోకం దృష్టిలో కలెక్టర్ గారు గొప్పవాడు అనుకుంటాం, కాదు ఈశ్వర అనుగ్రహం చెప్పులు కుట్టేవాడుగా వస్తుంది. ఇంకేదా చెప్పులు కుట్టేవాడు వాడి పని వాడు పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. కలెక్టర్ గారు ఆయన డ్యూటీ సరిగ్గా చేయలేకపోతున్నారు. అవటానికి జిల్లా కలెక్టర్ గారు ఆయన డ్యూటీ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎవరు ఏ పని చేస్తున్నాడు ఆ పని వాడు పర్ఫెక్ట్ గా చేస్తే ఈశ్వర అనుగ్రహం పరిచయమవుతారు. కలెక్టర్ గారికి అనుగ్రహం కాదు, ఆ రోడ్డు పక్కన నిలబడి ఆ రోడ్డు పక్కన కూర్చి మీ చెప్పులు కుట్టేవాడు నిన్నగా కలిస్తారు, నువ్వు తొందరగా మోక్షం వస్తుంది. వివేకానంద స్వామి చెప్పాడు మాట, ఈ 70% 100% ట్రూత్. అంటే అర్థం ఏంటంటే మీకు భగవంతుడు మీ చేతికి ఏం కేటాయించి ఆ పని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ప్రీతిగా చెయ్యి, విసుగుదల పనికిరాదు. కొంతమందికి ఏమి కారణం లేకుండా విసుగు వస్తూ ఉంటాం. ఆ విసుగుదల ఉన్న మనుషులకి జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, గ్రహించే శక్తి తగ్గిపోతుంది, తోటి మానవులతోటి ఇష్టంగా జీవించే అలవాటు కూడా తగ్గిపోతుంది. కానీ ప్రతి దానికి విసుగు పడుతూ ఉంటారు, కారణం తెలియదు. ప్రతి దానికి కోపం చేసుకుంటారు ఏంటో అర్థం కాదు. వేదం ఏం చెప్పింది, కోపం తగ్గించుకోండి, మనం సమీపించుకోండి, మీ చేతనైతే ఇతరులకు సహాయ సహకారంగా అందించండి, మీకు అవకాశం ఉంటుంది. ఇది మీ ఏదైనా అవకాశం ఉంటే ఇతరులకు సహకరించండి. మీ మనస్సు నియమించుకోండి. అయితే మీరు బాధపడాలంటే మీ మనస్సు నియమించుకోవాలి. కోపం తగ్గించుకోండి. ప్రతి చిన్న విషయానికి కోపం పెంచుకోవాలి. అయితే మన కాలానికి టైం వేస్ట్ చేసుకోకూడదు. వచ్చిన పని మర్చిపోయాం మనం, ఒక సబ్జెక్ట్ వచ్చిన పని మర్చిపోయాం. ప్రతి మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి. ఆ సుఖం ఎక్కడుందంటే మన హృదయంలో. బయట ఏ ప్రపంచంలో ఏ వస్తువులోనే సుఖం లేదు, మన హృదయంలోనే సుఖం ఉంది, శాంతి ఉంది. అది ఎవరు అడ్డొస్తుంది? హృదయంలో సుఖం ఉంది, మన హృదయంలో శాంతి ఉంది. కానీ అది పొందటానికి ఎవరు అడ్డొస్తున్నారంటే పరాయి వాళ్ళు ఎవరికి అడ్డరవటం లేదు. ఈ దేహం నేననే తలంతి అడ్డొస్తుంది. ఆ మొదటి తలంతి అడ్డొస్తుంది. మొదటి తలంటే మొదటి తప్పు అని మానవుడు చూసే మొదటి తప్పు అది. అది ఫస్ట్ మిస్టేక్. ఈ మధ్య నాకు నుంచి అది తగ్గినట్టు అనిపిస్తుంది. కదిలేదు అనిపించి ఏం ఎంత సుఖం వచ్చేస్తున్నారు. మరి మీ సుఖంగా మరి అయితే మీరు సుఖపడిపోతున్నారేమో అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఎందుకంటే నాకు సుఖం వస్తానంటే బయట పరిస్థితి వాళ్ళు ఏం కాదు. లోపల నేను దేహంతో కాదాక్షన్ పొందినే, మనస్సుతో కాదాక్షన్ పొందినని, లోకంతో కాదాక్షన్ కొన్ని పలచబడతామని తెలుస్తాం. ఆ పరచబట్టం కూడా మీరు ఏదో సాధన చేసిన వాళ్ళు కాకుండా ఈశ్వరుని దయ కూడా స్పష్టం. ఈ చెయ్యి చేయని ముట్టుకుంటే ఎలా ఉంటుందో, ఈ చెయ్యి చేయని టచ్ చేస్తే ఎలా ఉంటుందో, అది ఈశ్వర స్పర్శ ఎంత అనుభవంలోకి వస్తుంది అంటే ఫిజికల్ గా కూడా తెలుస్తుంది. సిచ్యువేషన్ కాదు, ఇమాజినేషన్ కాదు, ఆ ఫిజికల్ గా కూడా తెలుస్తుంది. అది విసి తెలుస్తుంది. ఏదో ఇతరులు పంచిపెట్టడం కోసం ఈ ప్రవచనాలు కానీ ఇంతకంటే ఇందులో ప్రయోజనం మనం ఏ పని మీద ఈ ఊరి మీదకి వచ్చామో ఆ పని జ్ఞాపకం చేయడానికి ఈ ప్రవచనాలు కానీ అంతకంటే మరొక ప్రయోజనం. మన హృదయంలో ఒక సత్యం ఉంది, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆత్మ ఉంది. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం ఉండటం. ఈ సాగుని గుర్తుకులన్నీ నిజం కాదు, పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. బ్రహ్మ మనిషి గారిని ఒక వాక్యం ఒక ప్రశ్న అడిగారు, ఎవరి మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని. ఈ ఒక్క వాక్యం మీకు అర్థమైతే మీకు చాలా తెలియక్కడ ఎవరో నిర్దేశ భక్తులు ఎవరు అడిగారు మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది. ఆయన అన్నారు, ఇప్పుడు మీరు పుట్టారనుకుంటున్నారా పుట్టలేదు అనుకుంటున్నారా? తీర పుట్టేశామని అన్నారు. పుట్టకపోతే గొడవలేదని తీర పుట్టేశామన్నారు. మీరు పుట్టారనుకుంటే మీకు మోక్షం రాదని చెప్తారు. ఈ బాగా అర్థం చేసుకోండి. నువ్వు పుట్టాను, నువ్వు మోక్షం నాకు కావాలని అడిగారు, అడిగినవాడు అయితే నేను ఇప్పుడు పుట్టాననుకుంటున్నావా పుట్టలేదు అనుకుంటున్నావా అని అడిగారు భగవాన్. నేను పుట్టాను అనుకుంటున్నాను, నేను పుట్టాను అనుకుంటున్నావా అన్నాడు. అయితే నీకు మోక్షం రాదని చెప్తారు. అది మనకు కూడా రాదని అర్థం. నువ్వు పుట్టుకులేని పదార్థం, పుట్టింది చచ్చిపోతుంది, చచ్చిపోయింది పుడుతుంది. పుట్టుకలేని దానికి చావులేదు, చావులేని దానికి పుట్టుకలేదు. ఏ వస్తువుకైతే పుట్టుకలేదో అది నువ్వే ఉన్నావు. ఈ పుట్టిన బడికి నువ్వు కాదు. ఆ పుట్టం లేదా నీకు తెలుగుతున్నాడు. ఆ పుట్టం ఎక్కడంటే నీ హృదయంలో ఉంది. అయితే నీ శరీరంలో భాగం కాదు, నీ శరీరాన్ని పోస్ట్ చూసుకొచ్చలేదు. నీ శరీరంలో భాగం కాదు, నీ హృదయంలోనూ. అయితే నేను పుట్టాను అనుకున్నప్పుడు నీ హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో పుట్టన వస్తువు, ఆ పుట్టప్పుడు నీ శరీరం నీకు ఎలాగైతే వ్యక్తం అవుతుందో నేనుగా, నీ హృదయంలోని పుట్టన వస్తువు నీకు నేనుగా వ్యక్తమైనప్పుడు నీకు మోక్షం వస్తుంది. పుట్టాను అనుకున్న వాడికి మోక్షం లేదు. ఇంకా పుట్టింది నువ్వు కాదు. పుట్టింది చచ్చిపోతుంది, చనిపోయింది పడుతుంది. నువ్వు ఇవి కాదు, అది కాదు. ఇది తలంపు, అది తలంపు, ఇష్టముడు తలంపు, అయిష్టముడు తలంపు, చావు తలంపు, పుట్టిడి తలంపు, కష్టం తలంపు, దుఃఖం తలంపు, నీకు ఎప్పుడు ఉద్యోగ వచ్చే తలంపు, ఈ మధ్య మా పరిస్థితి బాగున్నాయంటే అదొక తలంపు, దురదృష్టం ఒక తలంపు, అదృష్టం ఒక తలంపు. ఎదుర్కొంది ప్రతి తలంపు ఎక్సెప్ట్ పూర్తి ఎక్సెప్ట్ గమ్యం ఎదుర్కొంది క్రియేటెడ్ బై ది మౌత్. నీ పుట్టాను ఏంటంటే నీకు మోక్షం కాదు. ఎంచదా నీ పుట్టిన వస్తువు కాదు, పుట్టని వస్తువు. దేహం పుట్టింది, అది ఏదైతే అది నువ్వు కాదు. ఏదైతే పుట్టలేదు నీవై ఉండవు, అది పుట్టలేదు. ఆ అనుభవం నీకు వస్తే నువ్వు అసలు పుట్టలేదని సంగతి అనుభవం వస్తే ఏదైనా మళ్ళీ అనుభవం వస్తుందో ఆ రోజు నీకు మోక్షం వస్తుంది. ఇది మ్యాథమెటికల్ యాక్యురసీ, ఇది రెండు కాదు. రమణ మహర్షి గారు మతం గురించి చెప్పలేదు, ఆత్మ విద్య గురించి చెప్పారు, సత్యవిద్య గురించి చెప్పారు. డైరెక్ట్ గా మధ్యవర్తులతో సంబంధం లేకుండా, గురువులతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, చాకలతో సంబంధం లేకుండా, నీ హృదయంలోని ఆనందంలోకి, నీ హృదయంలోని సుఖంలోకి, నీ హృదయంలోని శాంతిలోకి, మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఆ శాంతి సముద్రంలోకి, ఆనంద సముద్రంలోకి నేను తీసుకెళ్లి అక్కడ మూసటానికి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఇద్దరు, ఒకటి బుద్ధిగా ముందు రమణుడు. రమణ మహర్షి గారు గంటల దగ్గర పడి మాట్లాడితే మతం పేరు కానీ, ఈశ్వరుడు పేరు కానీ, దేవుడి పేరు కానీ ఎత్తకుండా మాట్లాడిన గంటలు ఉన్నాయి. దేవుడు అన్నాడే మీరు అందరూ నమ్ముతారనుకోండి, దానివల్ల మీకు దేవుడు అన్నాడు అందరూ మీకు సుఖమైనప్పుడు ప్రయోజనం లేదు. ఒకటి దేవుడు మీరు అనుకోండి, వాడు ఎవరితో చెప్పినా ఆడికి కలిసి వచ్చేది, దేవుడు ఉన్నాడని చెప్పినా వాడికి కలిసి వచ్చేది. ఆ దేవుడితో అడిగి సుఖం, ఆ శాంతి మీకు లేదు. స్టేట్ బ్యాంక్ లో ఎంత డబ్బు ఉంటే మనకెందుకు మన జేబులో 5 రూపాయలు లేనప్పుడు? మనం వచ్చిన పని మర్చిపోకూడదు. భూమి మీద దేవుడు ప్రారంభాన్ని చేర్చడానికి వచ్చింది. మీరు సత్యానికి ఏం సంబంధం లేదు, అని దిండి స్టెప్పే. ఆ దేహం ఏ పని మీద అయితే వచ్చిందో, ఏ అనుభవాలు అయితే పొందారో, అనుభవాలు పొందే దేహం చనిపోతుంది. ఒక గంట ముందు చనిపోయి ఒక గంట లేటు కానీ చనిపోండి. ఇంకోటి మన దగ్గర ఈశ్వరుడు పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసం నీకు తను ఉందని అనిపిస్తాను మనకి. ఎవరితో చెప్తాను భగవంతుడు ఉన్నాడు మనసులో నమ్ము. అది చూస్తూ ఉంటాడు భగవంతుడు నోటితో చెప్తున్నాడు అని మనసులో మనం నమ్మటం లేదు. మన నోటికి మన మనసుకి అంత దూరం ఉంటుంది, ఇతరుల మాట ఇద్దరు ఉంటుంది. ఇంటికి భగవాన్ చెప్పి ఏంటంటే ఆత్మానుభవం పొందటానికి నీ హృదయంలోనే సుఖం ఉంది, సుఖం ఎక్కడ బయట లేదు, నీ హృదయంలోనే సుఖం ఉంది. ఆ సుఖానికి ఎవరు అడ్డేస్తున్నారో నువ్వు తెలుసుకో, నువ్వు సుఖపట్టడానికి ఎవరైతే అడ్డేస్తున్నారో తెలుసుకో. ఎవరైతే అడ్డేస్తున్నారో దాన్ని తీసి పక్కన పోయి దాన్ని బయటికి లాగి కాల్చి మంట పెట్టమని. ఈ దేహం నేనే తలంపు నీకు అడ్డేస్తాను. అది ఏదైనా ఇప్పుడు దేహరహితంగా ఉన్నాం అనుకోండి, అనుకోండి ఇప్పుడు దాని దగ్గరలో దేహరహితంగా ఉన్నాం, మనోరహితంగా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం దేహరహితంగా ఉన్నాం అనుకోండి, మనోరహితంగా ఉన్నాం అనుకోండి, మీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పండి. మీకు అశాంతి ఎక్కడి నుంచి వస్తామో చెప్పండి. సూర్యుడికి చీకటి ఎవరైనా అయితే కనపడదు. దేహరహితంగా ఉన్నవాడికి, మనోరహితంగా ఉన్నవాడికి ఎక్కడికైనా అది దుఃఖం కనపడదు, అశాంతి కనపడదు. ఇంకా మనిషిని పీడించేది బిజిఎంఐ, బాడీ మైండ్ ఇంటలెక్ట్. ఈ బిజిఎంఐ పై మనిషిని పీడిస్తే అందులోంచి విడుదల పొందిన వాడికి అంత శాంతి. ఎదురు చూసిన ఆనందం, ఎదురు చూసిన సుఖం, ఎదురు చూసిన శాంతి. పైగా మీ కప్పు ఎందుకే కారిపోతా ఉంటుంది. అప్పుడు ఇతరులకు కూడా మీకు పంచిపెట్టచ్చు ఆ కాఫీ. మీ కప్పే నిండా పోతుంది, ఎవరు పంచిపెడతారు మీరు ఆనందం? ఇతరులకు ఎప్పుడు పంచిపెట్టగలంటే మన ఉదయం ముందు అది బయట పొంగి పొంగిపోయి ఇతరులకు పంచిపెట్టండి. కనుక నా ఆనందం నాకు సరిపడి ఉందో లేదా నా కొలత నేను చూసుకున్నప్పుడు నీటి నేనే పంచిపెడతాను. భగవాన్ చెప్పేది అనేక మార్గాలు ఉన్నాయి, భగవద్గీత పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముందు నీకు నేననే తలం పొందకదు, నేను అని అంటున్నాం. ఆ తలం పొందకదు, ఆ తలంపుని డైరెక్ట్గా ఆ తలంపుని చూసి పారిపోకుండా డైరెక్ట్ గా ఫేస్ చేసి దాన్ని పరిగణించుకోవటం అన్నిటికంట సూర్యస్థుడే శ్రీకృష్ణుడు. డైరెక్ట్ గా నువ్వు వస్తువులో వెళ్ళిపోతావు. మళ్ళీ నేను నిలవన్నీ దాని చేత పూజలు చేయించడం జపాలు చేయించడం కంటే దాన్ని ఎవరోని ప్రశ్నించి దాన్ని తొలగించుకోగలిగితే డైరెక్ట్ గా నువ్వు ఆనంద సముద్రంలోకి వెళ్ళి ఆత్మ సముద్రంలోకి వెళ్ళి నువ్వు లైవ్ అయిపోతావు. డైరెక్ట్ గా దాన్ని ఫేస్ చేయి, దాన్ని ఫేస్ చేయడం జరుగుతున్నాం. ఎందుకంటే ఏదైతే నేను అనుకుంటున్నాను దానికి అది ఎగ్జిస్టెన్స్ లేదు, ఉండని అనుకుంటున్నాను. అయితే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి దాన్ని విచారణ చేస్తే పోతుంది, నిండా ఉంటే అది పోదు. అది లేదు కాబట్టి లేకుండా పోతుంది. రవంతా నిజంతా విచారణ చేస్తే అది డైరెక్ట్ అప్రోచ్ అన్నాడు. ఈ దేహం లేని నీ తరంపు ఎంత నిజము, నేను నీ తరంపు ఎంత నిజము, ఈ దేవతలు కూడా అంతే నిజం, పునర్జన్మలు కూడా అంతే నిజం, మీకు వచ్చే సంతోషాలు, మీకు వచ్చే దుఃఖాలు కూడా అంతే నిజం, మీకు వచ్చే బాధలు కూడా అంతే నిజం, మీకు వచ్చే కష్టాలు కూడా అంతే నిజం, మీకు వచ్చే నష్టాలు కూడా అంతే నిజం. ఇవన్నీ కూడా వెళ్తాం. అంటే గొంతవరకు సంబంధించిన విషయం ఈ విద్యాన్ని అంటే ఇవన్నీ అంటే ఈ విద్యాన్ని పక్క తొలగించారా? కష్టకాలే కాదు, దేవతలు కూడా పక్క కట్టుకుంటారు, లోకం కూడా పక్క కట్టుకుంటుంది. ఇది ఎటు చూసే నీకు ఆనందం. విద్యాన్ని ఎప్పుడైతే కట్టుకోండి, విద్యాన్ని కట్టుకుంటే దేవతలు కూడా కట్టుకుంటారు. సంగతి అంటే మీ మనసు ఏం చేయాలంటే ఈ మూల కలంపుది, ఈ మూల కలంపుని దాని మూలంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మూల తలంపు మూలంలో ఉన్నాడు. దేహమునైనా తలంపు ఉంది, ఆ తలం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అమ్మవర్షి గారిని ఒకసారి ప్రశ్నించే కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు. మీ మనసు ఏంటంటే మీ చనిపో శరీరం చనిపోయిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ ప్రయాణం చేసేవాడు ఎంత లేదు, మా కైలాసం అంటే ఇంకా వైకుంఠం కూడా అంతే లేదు. అయినా వ్యవహారిక సత్యం కానీ పారమార్థిక సత్యం కాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు ప్రశ్న. అయితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నువ్వు నేను నేను అంటున్నావు, అది ఆ తలంపు, ఆ తలంపు నీకు లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు, అది మూల తలంపు. ఆ తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ తొలి తలంపు, మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ దండ తలంపు, విద్యా తలంపు, ఆ తలంపు నీకు లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. ఆ మూల తలంపు నీకు ఎక్కడి నుంచి అయితే ఉదయం నుంచి వస్తుందో, ఆ మూల తలంపు ఎక్కడైతే ఎరైజ్ వస్తుందో, ఆ మూల తలంపు ఎక్కడైతే పుడతాను దాని పుట్టిన స్థానం ఎక్కడుందో, అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడు, అక్కడే సృష్టికర్త ఉన్నాడు. అది తెలిసాక నీకు తెలుస్తుంది ఎక్కడున్నవాడు అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు. దిశించి పర్ఫెక్ట్, గతీకి పర్ఫెక్ట్, గతీకి పర్ఫెక్ట్, దిశించి పర్ఫెక్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు వస్తువు నీకు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. ఇదే బయట ఉంది, బయట ఉన్నదే ఇదే ఉంది, ఇక్కడ ఉంది ఈ లోపల బయటనే భేదం కూడా విద్యాన్ని కల్పిస్తుంది. ఎక్కడ ఉన్నదే అక్కడ ఉంది, అక్కడ ఉందే ఇక్కడ ఉంది. అదంత పర్ఫెక్ట్, ఇదే అంత పర్ఫెక్ట్, ఇదే అంత పర్ఫెక్ట్, అదంత పర్ఫెక్ట్ అని ఆ పర్ఫెక్ట్ యొక్క పర్ఫెక్షన్ పొందడానికి నేనేమైతే అడ్డేస్తాను దాన్ని తొలగించి నేను తొలగించగలిగినప్పుడు ఇది పర్ఫెక్ట్, నీ వైకుంఠం ఎంత పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, భూమి కూడా అంతే పర్ఫెక్ట్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్, దట్ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఏమనుకుంటున్నాం అంటే కేరేది వైకుంఠంలో కేసు భోజనం చేయొచ్చు అని. సుఖపడిపోయిన సుఖపడతాను అంటే భోగాల్లో సుఖం లేదు. ఇంతవరకు భోగాలు అనిపించి ప్రపంచంలో ఎవరో సుఖపడలేదు. స్వల్పడపడే భోగాల వల్ల రోగాలు వస్తాయి. పూర్వ జన్మలో మనం అనిపించిన భోగాలు ఈ జన్మలో మనకు రోగాల కింద వస్తున్నాయి. సుఖపడ్డాలు సుఖపడ్డాలు సుఖపడ్డా అంటే భోగం అనిపించడం సుఖమనుకుంటున్నారు జీవులు. కానీ భోగం నుంచి రోగం పడుతుంది. భోగంలో సుఖం లేదు, మీ హృదయంలో సుఖం ఉంది. మీ హృదయంలో ఆత్మలో సుఖం ఉంది. మీ స్వరూపమే సుఖం, మీ స్వరూపమే ఆనందం, మీ స్వరూపమే శాంతి, మీ స్వరూపమే ఉండటం. ఆ స్వరూపం ఆరోపణమే. కానీ మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు స్వరూపం ఆరోపణమే. కానీ మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు పుట్టుక లేదు, చావు లేదు. మీ బాడీ లెస్ మైండ్ లెస్ వరణ్ లెస్ బ్యాడ్ లెస్ అని చెప్పి నువ్వు ఉంటావు. నువ్వు కల్పించింది ఏదో ఉండదు, అప్పుడు మీకు జ్ఞానం. నువ్వు ఉంటావు కానీ నువ్వు కల్పించింది ఏదో ఉండదు, అది జ్ఞానం అంటే. నువ్వంటావు నీ చేత కల్పింపబడి ఏమీ ఉండవు. శివుడు కూడా పక్క తప్పుకుంటాడు నీ సుఖానికి ఆయన అడ్డొస్తున్నాడేమో. ఈ లోపల వెలుపులు అనేది లేదు అసలు. లోపలికి వెలుపులకి భేదం లేదు. ఏదో భేదం ఉన్నారు మనసు అనిపింపజేస్తాం. భేదం లోపల నేను ఉన్నాను, నాకు బయట లోకం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడని ఇవన్నీ కల్పించింది మనస్సు. దేవుడు లేని చోటంటే లేదు. దేవుడు ఇక్కడ లేడనుకుని వైకుంఠం వాళ్ళ దేవుడు ఆ దేవుడు నిజం కాదు. ఒక కాలంలో ఉంది ఇంకో కాలంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉంది ఇంకో ప్రాంతంలో లేకపోతే ఆ దేవుడు నిజమైన దేవుడు కాదు. మీ మనసు అంతరించిన ఆ దేవుడు కూడా అంతేలేదు. ప్రపంచాన్ని విడిచిపెట్టేసి కాలాన్ని విడిచిపెట్టేసి దేవుడు ఎక్కడికి పారిపోడదు అనుకోండి. మీ మనసులో పారిపోయాడు కానీ ఆయన ఎక్కడికి పారి ఇక్కడే ఉన్నాడు. ఆయన అంతరం వ్యాపించి ఉండటమే కాదు, అందరికీ మొత్తం ప్రకృతికి దేవతకి సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉండటమే కాదు, సైలెంట్ గా ఉండి నడిపిస్తాడు. దేవుడు యొక్క ప్రారంభాన్ని అదే పద్యం అడిగారు కృష్ణుడు. ఏ మనిషికి పొరపాటు చేయాలి లేదు, తన పొరపాటు ఎందుకు చేస్తున్నాడు? దానికి ఆయన సమాధానం ఏం చెప్పాడు? కోరిక అని చెప్పాడు. అది పొరపాటు చేయాలని చేయడం లేదు, కోరిక వల్ల చేస్తున్నాడు. ఎవరు? ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తాను? దేహాన్ని ఆత్మ అనుకోవటం వల్ల, దేహాన్ని సత్యం అనుకోవటంలో, తాను కాని దాన్ని తన అనుకోవటం వల్ల కోరిక వస్తానని చెప్పాను. దేహం చనిపోయినప్పుడు మనం అందరికీ చనిపోవాలని ఉండాలనే ఉంటుంది. దేహం చనిపోతుంది కదా, ఏ రోజుని అది ఎలా పుట్టిందో అలా చచ్చిపోతుంది. కానీ నేను అనుకుంటాను ఇంటి బాగుంది, ఇంకో పది రోజులు ఇంటి బాగుంది, సినిమాలు మొత్తం యానాల సినిమాలు అన్ని పూర్తి అవ్వడం దాని నుంచి వచ్చే బాగుంటున్నాను. రోజు తినకుండా తింటున్నాం ఇవాళ కాదు. సంసారం అంటే రిపిటేషన్ సంసారం. ఇవాళ చేసుకుని పని రేపు చేసుకుంటూ ఉంటారు, అదే సంసారం. ఇవాళ కాదు కాకే రేపు, ఇవాళ తిన్నాను రేపు తింటాం, వాళ్ళ సంసారం బతుకుని అంటే సంసారం అంటే రిపిటేషన్ సంసారం అంటారు. అంతకంటే సంసారం ఉంటుంది ఉండదు. అది శరీరం చావచ్చంటే మనం భయం వేసిపోతుంది. ఇంటికి భయం వస్తుంది చెప్పండి. పెద్దపోలే చాటిని చేస్తున్నాం, దానికి చాటిని చేసినప్పుడు ఈ చాటిని కూడా వెళ్ళిపోతుంది. శరీరం పోతే నన్ను కూడా భయం ఇస్తాం. ఏం చెప్పి భయం ఇస్తాం? ఎవరికి భయం ఇస్తాం? దేహము నేను అనుకుంటున్నావు. దేహం చనిపోయిన తర్వాత మీరు అందరూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళడం మీరు. కానీ ఉండం అనుకుంటాం మనం. దేహం చనిపోయిన తర్వాత మనం ఉండం అనుకుంటాం. ఆ తర్వాత మనకు భయం వస్తుంది, కానీ ఉంటాం. దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం, అదే సందేహం లేదు. కానీ ఉండము ఉండము అనే తలంపు ఉంది. ఆ తలంపులో భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడుస్తాం. ఏం 100 సంవత్సరాలు ముసలమ్మ కూడా చచ్చిపోయినప్పుడు ఏడుస్తున్నాయి పోయలేదు. ఎన్నాయి చూసాం సినిమాలు చూసాం కదా, ఇంకా వంద నాలుగు తిందాం. ఎన్నాయి తీసుకుంటాం మనం? పొద్దున్న 2 ఇండ్లు ప్రసరిటీ ఉప్మా, మరి 11 ఇంటికి భోజనం. ఎన్నాయి తెలిసినంటే 100 ఏళ్ళు తెలిసినంటే 100 సంవత్సరాలు వచ్చిందా చదివిన చదివింది అప్పుడు తిన్నాడు. నేను 100 సంవత్సరాలు తిన్నా, 100 సంవత్సరాలు సినిమాలు చూసాం, ఇంకా ఎన్నాలు చూస్తాం అనుకుంటా లేదు. ఇంక ఎన్నాలు బతుకుతాం అనుకుంటే ఇంకా బతకాలని. ఎన్నాళ్ళు సినిమాలు అయిపోతే కాకినాడ సినిమాలకి. సరే, మీ డబ్బు కూడా మీరు పాడు చేసుకోకండి. మీ డబ్బు మీరు సద్వినియోగం చేసుకుంటే పుణ్యం వస్తుంది, ఆ డబ్బును దుర్వినియోగం చేసుకుంటే పాపం వస్తుంది. డబ్బు మంచిది కాదు, చెడ్డది కాదు. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. పుణ్యం ఎత్తికెత్తని జీవించాలి, పాపం కూడా ఎత్తికెత్తని జీవించాలి. పుణ్యం కూడా మీ పుణ్యఫలం వడ్డీ కల్పిస్తాడు భగవంతుడు, పాపం చేస్తే అది కూడా వడ్డీ కల్పిస్తాడు. డబ్బు మంచిది కాదు, చెడ్డది కాదు. డబ్బు మనం ఉపయోగించుకోవడానికి బట్టి ఉంటుంది. కాలం కూడా అంతే, మంచిది కాదు, చెడ్డది కాదు, మనం ఉపయోగించుకోవడానికి బట్టి ఉంటుంది. మీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే పుణ్యం వస్తుంది, మీ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే పాపం వస్తుంది. అంటే భగవంతుడు చెప్పాడు, కాలాన్ని మీరు అడవడపరుస్తాయంటే భగవంతుని అడవడపరిచినట్టు. అంటే ఐఎమ్ ది టైం, నేను కాలరూపంలో ఉన్నవాడు నేను అని చెప్పాడు. మీరు ఎప్పుడు దుఃఖం వచ్చింది అనుకోండి, అనుకోండి, మీరు మనుషులు పరిష్కారం చేయలేకపోతే కాలం మీకు పరిష్కారం చేసిపోయారు. అదే మీ దగ్గర మంచి ఆలోచన, ఒక మంచి భావం వచ్చిందనుకోండి, మీరు ఇక్కడ 10 మందికి చెప్పారనుకోండి, ఈ 10 మందికి అర్థం కాదనుకోండి, మీరు కంగారు పడకండి. 100 సంవత్సరాల తర్వాత పుట్టబోయే జీవిత అర్థం చేసుకుంటారు. అది మీ మాట చెప్పేసి ఉంటే ఎవరి 10 మందికి అర్థం అవ్వక్కర్లేదు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత వచ్చే మానవ జాతి అర్థం చేసుకోవచ్చు ఆ విషయం. ఆయుష్యం తీయ ఆయన సమకాలకి అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం అవ్వచ్చు. అది చావంటే భయపడే విషయం కాలేదు. అదే దేహానికి చాకరీ తగ్గుతుంది. మనం చచ్చిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారు అనుకోండి, బాగుపడతారా, గదే కాదే అవుతుంది.
ఎంత అహంకారాలు అనిపింపజేస్తుంది ఇలాగిపోతారు ఏమో ఎవరు బాధపడతారు. కానీ మన మనసుకి ఎలా అనిపిస్తుంది వీళ్ళందరూ బాధపడతారని మనం వచ్చిపోతాను, అదే అహంభావం. అది భగవంతుడి యొక్క అస్తిత్వం మీద మీకు నమ్మకం లేదని అర్థం. అంటే మేము ఏం చేయాలంటే ఈ మూలతలంపుని తోలికెళ్ళి ఈ మూలతలంపుని తోలి ఎక్కడికి దేవుడు ఎక్కడున్నాడంటే మూలతలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే ఉన్నాడు. అంటే మూలతలంపుని అక్కడ తోలికెళ్ళి అదే సాధన యొక్క ప్రయోజనం. ఇది ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ పంపు, అక్కడ నుంచు అక్కడ తీసుకెళ్ళు. అక్కడ తీసుకెళ్లి మూలతలంపు మూలతలంపుని దాని మూలంలో లయించింది. ఈ మూలతలంపు నశించిన వెంటనే నేను పోతున్నాను కంగారు పడకండి. అందరికీ మనం అంటే నేనంటే ఇష్టం. అందరికీ మన అందరికీ అంటే ఏది ఇష్టం? నేను మీ ఆయన అంటే మీకు మీరంటే మీకు ఇష్టం కాబట్టి మీ ఆయన కూడా మీకంటే ఇష్టం. మీ ఆయన నీకు మీ ఆయన మీకు ఒక నేను ఉండదు కదా, ఆ నేను మీ ఆయన అనుకూలంగా ఉంటే ఇష్టం మీ ఆయన, ఆ నేను అనుకూలంగా లేకపోతే మీ ఆయన కూడా చుట్టుపోస్తారు. మీలో ఒక నేను ఉంది, ఆయనకి మీ ఆయన అనుకూలంగా ఉన్నాడంటే మీ ఆయన మై డియర్ హస్బెండ్ అంటారు. ఆ నేనికి అనుకూలంగా లేడనుకూలమైన అబ్బి హస్బెండ్ అంటారు, రిలేషన్స్ హస్బెండ్ అంటారు. ప్రతి వాడికి కూడా వాడు నేనంటే వాడికి ఇష్టం. మామూలుగా మీ అమ్మాయి అంటే మీకు ఇష్టం అనుకోండి, కానీ మీ అమ్మాయి ఇదే కారణం వల్ల మీకు దూరంగా ఉంటాను అనుకోండి, మీ నేను నేను సంతృప్తిపరచలేదు అనుకోండి, మీ అమ్మాయి మీ అమ్మాయికి మీరే చెప్పలేకపోతారు. అంటే ఇవన్నీ నిజాలు కాదు. నిజమేంటే మనం తెలియదు, నిజం కానిదే నిజం అనుకుంటున్నాం. అంటే మనం దుఃఖం విడిచిపెట్టడంలో అశాంతి విడిచిపెట్టడం జన్మలు విడిచిపెట్టడం బాధలు విడిచిపెట్టడం అని మీ తోడుకెళ్ళి ఎక్కడైతే మూలతలంపుని దాన్ని ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడ తోడుకెళ్ళి అక్కడ నువ్వు చాలా మేలిపోతుందని కంగారు పడకు. నీ విద్యాన్ని ఎక్కడైతే నశించిందో, నీ విద్యాన్ని ఏ విధంగా నశించిందో అక్కడ ఒక ఇంకో నేను నీకు వ్యక్తమవుతుంది. అది నిజమైన నేను, అదేంటి సత్యమైన నేను. దానికి పుట్టుకు లేదు, చావు లేదు, సరిహద్దు లేదు, హద్దులు లేదు. అది నీకు అనుభవంలోకి వచ్చాక అది ఉండటంలో నీకు తెలియబడతా ఉంటుంది. కానీ భాషల రుజువుతో సాక్షాలతో సంబంధం లేదు. అందుగారిని నోట్లో పోసుకుంటే అది తిరిగా ఉంటుందని నీకే తెలుస్తుంది, ఇతరులు చెప్పక్కర్లేదు. అలాగే నీ హృదయంలో ఉంటే నిజమైన నేను వ్యక్తమైనప్పుడు అది నీకు నిజంగానే వ్యక్తం అవుతుంది. కానీ దానికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు, దానికి దేహానికి పరిమితి ఏమి ఉండదు, ఒక మనస్సుకి పరిమితి ఏమి ఉండదు. పలానా శరీరం మాది పలానా మనస్సు మాది దానితో కదాక్యం పొందదు, లోకంతో కదాక్యం పొందదు, దేనితోటి కదాక్యం పొందదు. వారిని ఉంటారు కానీ దేనితోటి కదాక్యం ఉండదు, ఐడెంటిఫికేషన్ ఉండదు. ఎప్పుడైతే దానికి కదాక్యం లేదు అప్పుడు దాని సుఖం వెంటాడుతుంది, శాంతి వెంటాడుతుంది, ఆనందం ఉంటుంది. జ్ఞాని ఎక్కడికైతే వాడు సుఖాన్ని తీసుకెళ్తాడు, ఎందుకంటే వారికి సుఖం తప్పింది పడుతుంది. అజ్ఞాని ఎక్కడికైతే వాడు దుఃఖాన్ని మోసుకెళ్తాడు, జ్ఞాని ఎక్కడికెళ్తే అక్కడ సుఖాన్ని మోసుకెళ్తాడు. నేను నేను పోతున్నా, నేను నేను బాగుంటుకుంటే నేను పోతున్నా కంగారు పడుతుంది, ఇంకో నేను నేను తెలుస్తుంది. అది ఏంటది? అది క్లియర్ ఆయిల్. అది దేహంతో కాలక్ష్యం ఉండదు దానికి. ఇది దేహం చనిపోతున్నప్పుడు కూడా క్రియేట్ నేను ఉంటాను సంగతి తెలుస్తుంది. ఆ క్రియలే ఎగ్జిస్టెన్స్. అది ఎగ్జిస్టెన్స్ భిన్నంగా ఉండదు, ఆనందం భిన్నంగా ఉండదు. ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్లిస్, ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్లిస్. ఎగ్జిస్టెన్స్ వేరు, బ్లిస్ వేరు కాదు. ఎగ్జిస్టెన్స్ వేరు, బ్లిస్ వేరు కాదు. బాగా అర్థం చేసుకోండి. ట్రూత్ వేరు, బ్లిస్ వేరు కాదు. ట్రూత్ ఇస్ బ్లిస్, ట్రూత్ ఇస్ బ్యూటీ, ట్రూత్ ఇస్ ఎగ్జిస్టెన్స్. అది వేరు, ఇది వేరు కాదు. మీకు మనకు అనుభవం కోసం అలా చెప్తారు. ఎందుకంటే అసత్యులోంచి మనం ఏర్పడగలం కానీ సత్యం మనకి ఏర్పడలేం. మనం కాని దాంట్లోంచి మనం ఏర్పడగలం కానీ ఏదిగా మనం ఉన్నాం దాంట్లోంచి మనం ఏర్పడలేం. మీ కోడలోంచి మీరు ఏర్పడగలరు కానీ మీరేంటి మీరు ఏర్పడలేరు. మనం కాని దాంట్లోంచి సపరేట్ అవ్వగలం కానీ ఏదైతే మనం ఉన్నామో దాంట్లో సపరేట్ అవ్వలేం. నేను నేను లేదే తప్పుడు భావన. ఏం చెప్తున్నారు? ఇది రాంగ్ థింకింగ్, రాంగ్ గై, అది తప్పుడు భావన. ఆ తప్పుడు భావంతో నీ ప్రోడక్షన్ పొందావు, అదే నేను అనుకుంటున్నావు. అది ఏం చేస్తుందంటే ఈ తప్పుడు భావన ఏం చేయండి, నిజం సమానంగా ఉంటుంది కానీ అనిజం సమానంగా ఉండదు. లెక్కలు రైట్ చేసిన వాడు ఆన్సర్ ఒకటిగా ఉంటుంది కానీ తప్పులు చేసిన వాడు ఆన్సర్ ఒకటిగా ఉండదు. నిజం సమానంగా ఉంటుంది కానీ నిజం కానిప్పుడు సమానంగా ఉండదు. అమ్మ మనిషి గారు ఏమన్నారంటే యేసుక్రీస్తు శరీరాన్ని సిరి చేశారు, అలాగే ఎదవలేని మీరు సిరి వేయండి, మీరు జ్ఞానం కలుగుతుంది. ఆ సిరి వేసే ప్రయత్నం ఉన్న అదే సాధన. ఎదవలేని ఈ దొంగనేని నిద్యానేనని ఈ దేహగతమేని డెకరేట్ చేసుకోవడం సాధన కాదు, దాని సిరి వేయండి. యేసుక్రీస్తు శరీరాన్ని ఎలాగైతే సిరి వేశారో ఆ నిద్యాన్ని సిరి వేయండి. సిరి వేసిన తర్వాత నశించబడుతుంది, మీకు ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియజేయబడుతుంది. వాస్తవాన్ని శాంతి లేకుండా ఆనందం లేకుండా ఉండదు. ఇది కనుక పరిమితులు లేవు, హద్దులు లేవు, సోకాల భేదం లేదు. మీరు లోపలికి పెట్టుకుంటాం కదా పైకోటి మాట్లాడుతూ ఉంటారు, లోపలికి పెట్టుకుని పైకోటి మాట్లాడమని చెప్పింది అది. లోపల బయట సమానంగా, లోపల వేరే బయట వేరే సమానం కాదని చెప్పింది కూడా దొంగ. అది నేర్చుకు పడుతూ ఉంటుంది, నువ్వు జనరైన ఎవరైనా పోయారనుకోండి ఇంటితో ఉంటుంది ఎవరైనా చూసి పడిపోతాను. అంటే నీ అత్తగారు ఏమైనా పోయారనుకోండి నీకు అప్పుడు దొంగనే విద్యం చేస్తాను. తర్వాత నీ అత్తగారు ఏమైనా విమర్శిస్తారనుకోండి అది నీ అల్లని విమర్శిస్తానుకోండి అది కింద పడిపోతాను. దొంగని కింద పడి ఎంతో చేయకుండా మళ్ళీ ఇంకోటి పోతే మళ్ళీ బయట వచ్చేస్తాను. అది అప్సైడ్ డౌన్స్ అని అలవాటు దాని స్వరూపమే అప్సైడ్ డౌన్స్. ఈ దొంగలకి అప్సైడ్ డౌన్స్ ఉంటాయి. అది నిదానంగా ఉండదు. ఇది ఇది ఫాల్స్ అవి ఇది రాంగ్ అవి ఇది బాడీ బౌండ్ అవి అది మీరు జాగ్రత్తగా వస్తున్నది కాలం శరీరం కూడా పాదార్థం పొంది ఉంటుంది. ఎవరైనా మీరు నల్లగా ఉన్నారంటే అనుకోండి మీ లోపల నేను నల్లగా లేదు అమ్మేళ్ళు నల్లగా మీ లోపల నేను నల్లగా లేదు మీ శరీరం నల్లగా ఉంది. ఈ పిడుగుతి ఎంత నల్లగా ఉందో పిడుగుతి డిప్రెషన్ వచ్చేస్తుంది పాపం. మీ లోపల నేను తెలుపు కాదు నలుపు కాదు మీరు నల్లగా ఉన్నారని ఎవరంటే మీ దుఃఖం వస్తుంది. ఏసే దుఃఖం వస్తుంది మీ లోపల నేను నలుపుని కాదు మీ శరీరం నలుపు. ఈ నలుపు శరీరంతో మీరు కాదాక్ష్యం పొందుతాం. దాని కాదాక్ష్యం లేదంటే మీరు నల్లగా ఉన్నారని మీకు దుఃఖం రాదు. మామూలు ప్రవచనం ఏం బాగాలేదు చాలా పూర్వమైంది క్వాలిటీ లెవెల్ మీరంటే మాకేం దుఃఖం రాదు. మీరు మీ ఏమనుకున్నా మేము పట్టించుకోండి మేము అసలు బండవాళ్ళం మేము కూడా మీరందరూ మా ప్రసవాన్ని ప్రవచనం తెచ్చుకోవాలని కరెంట్ పేరు చెప్పినప్పుడు మీరు తెచ్చుకోకపోతే మాకు దుఃఖం వస్తుంది. కానీ ఆ కరెంట్ పేరు అయినప్పుడు దుఃఖం ఉండదు. ఆ శరీరంతో మీకు కాలాక్షన్నప్పుడు మీరు నల్లగా ఉన్నారు అంటే అనుకోండి. మీరు నల్లగా ఉన్నారంటే తిరుగుతే దేహంతో కాలాక్షణం లేదనుకోండి. నల్లగా ఉన్నా తిరుగుతే ఏం దుఃఖపడదు. మీరు ఎందుకు చెప్తానంటే మీరు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడిగ్గా ఉన్నా ఆ దేహంతో కాలాక్షన్ మీకు ఉన్నంత కాలం ఏ రకంగా మీకు దుఃఖం వస్తాం. నేను ఇంకా మీరు చెప్పాలంటే ఈ మధ్య మీరు చొరబట్ట నేర్చుకుంటున్నాను. చొరబట్టం అంటే బయట కారణాల వల్ల కాదు ఆ జయంతో తయారు తగ్గటం వల్ల ఏ నిష్పత్తిలో కలుగుతామో ఆ నిష్పత్తిలో సుఖం వచ్చేస్తాం. అంటే దుఃఖ కారణం బయట లేదు దుఃఖ కారణం లోపలే ఉంది. మీకు ఆ పుడి అర్థమైంది అనుకోండి బయట వెళ్ళినా మన పొగిందా నీకు ఏమనిపించదు విమర్శించడం నీకు ఏమనిపించదు. బయట మాత్రం బట్టి మీరు బతకండి. మన కడతోటి మనం చూసుకోవాలి మన ముందుచోటి మనం చూసుకోవాలి కానీ ఎదటవాళ్ళు మాత్రమే ఆధారపడి మనం బతకూడదు. మీద ఎదటివాళ్ళకి అసూయ ఉందనుకోండి వాళ్ళ అసూయ మాత్రం ఇచ్చుకుని మీరు బుధని తీసుకెళ్ళకూడదు. వాళ్ళ అసూయ వాళ్ళు మాట్లాడుకోవడం మీకు తెలుస్తూ ఉంటుంది. అట్లేదు మేము దుఃఖపడాల్సిన పని లేదు అని ఎందుకంటే విద్యాన్ని నేను తెలుస్తా ఉంటుంది పడతా ఉంది పడతా ఉంది తెలుస్తూ ఉంటుంది. కానీ నిజమైన నేను యూనిఫారంగా ఉంటుంది ఏంటంటే యూనివర్సల్ ఇండివిజువల్ అయిన యూనివర్సల్ కాదు ఇండివిజువల్ అయి తీర్చి కాదు యూనివర్సల్ అయి తీర్చు యూనివర్సల్ అయి యూనిఫారంగా ఉంటుంది. ఇండివిజువల్ ఎలా ఉంటుంది అంటే దానికి అప్సైడ్ డౌన్స్ ఉంటాయి. అప్పుడు ఈ సహజంగా సారు మీ దుఃఖం వెంటాడుతుంటుంది మనుషులు వెంటాడుతుంటుంది ఫీల్ వెంటాడుతుంటుంది. ఇంకోటి మీ దేహగతమైన నేను విజయం చూస్తుంటే మీ లోకవాసన దేహవాసన వచ్చేస్తుంది లోకవాసన వస్తుంది శాస్త్రవాసన వస్తుంది ఈ గొప్పలు వస్తాయి గొప్పల నుంచి మనకి చెప్పలు వస్తాయి ఇవన్నీ మామిడి వచ్చేస్తుంటాయి. మీరు ఏదైనా పని చేశారనుకోండి గొప్పల కోసం ఏమి చేయండి పరమేశ్వరుడు పీచర్థం చేయండి. గొప్పల కోసం ఏ పని చేయండి లేదు కొంతమంది మంచి చేసి గొప్పలు చెప్పుకుంటారు. మన శాస్త్రంలో ఏమన్నంటే గొప్పలు చెప్పుకోవడం మంచి వాళ్ళు వచ్చే పుణ్యం కూడా రాదు చూడకడికి శవటం మీద పెట్టిన కానీ పుణ్య ఫలితం రాదని. కొంతమంది మంచి పని చేస్తారు చేయటం కానీ వాళ్ళు వాళ్ళు కీర్తించుకుంటారు దానివల్ల పుణ్య ఫలం నశిస్తుందని శాస్త్రంలో ప్రతి మానవుల్లోనూ రెండు చెడ్డగుణాలు ఉంటే ఆత్మస్థితి పరిణామం వాళ్ళు వాళ్ళు బోధుకుంటామంటే ఇతరులు నిందిస్తూ ఉంటారు ఆ రెండు ఎదుర్కోవాలని దానివల్ల దేశాభిమానం పెరుగుతుంది. మీరు బాగా అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు పోగొట్టుకోవడం ఇతరులను విమర్శించడం వల్ల దేశాభిమానం పెరుగుతుంది దేహ బుద్ధి పెరుగుతుంది శవ బుద్ధి పెరుగుతుంది. అంటే ఏ నేను మనం తొలగించుకోవాలనుకుంటున్నాం నేను ఆ నేను పెరుగుతూ ఉంటుంది. అయితే నేను దేహగతమైన నేనికి విద్యాగతమైన నేనికి దేశాభిమానానికి ఆహారం తగ్గించి ఆ ఫుడ్ సప్లై కట్ చెయ్యి అదే సాధన. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి బయట మనుషుల మీద కానీ బయట పదార్థాల మీద కానీ మనకి బయట ఉన్న భోగాల మీద కానీ మన సుఖం కోసం ఆధారపడి ఉంటే ఆ సుఖం ఎలా రాదు కదా చివరికి దుఃఖం ఎదురవుతుంది. బయట వస్తువు మీద బయట వ్యక్తి మీద తన కాలదాని మీద పాదాక్షణం వాడు పొరపాటు చేస్తాడు కానీ తన కాలదాని మీద పాదాక్షణం వాడు మిస్టేక్ చేయడం చేయడం చేయాల్సిన పని కూడా వాడికి లేదు. ఆ పాదాక్షణ వల్ల వాడు సిద్ధి చేస్తాడు. అసలైన నేనేం కల్పించుకోను నచ్చిన ఏం కల్పించుకుంటాను అసలైన నేను నచ్చిన నేను సత్యమైన నేను అసత్యమైన నేను కల్పించుకుంది అంటే నచ్చిన నేను అసలైన నేనేది కల్పించి వారు ఉంటారు అంతే వారు ఉంటారు వారు ఉంటామని సంగతి ఎక్కడో చెప్పక్కర్లేదు వారు చెప్పలేదు నేనే లేదు వారు ఉంటారు వారు ఉంటారని సంగతి వారు ఉండటం వల్ల తెలియబడతా ఉంటుంది. దాని ఎదురైన నేను మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది మీకు తెలుస్తూ ఉంటుంది. దాని కాదు విశాంతి దాని కాదు ఆనందం దాని కాదు కావుండొచ్చు నా గ్రేట్నెస్ మీకు తెలుస్తూ ఉంటుంది. లోపల మీరు శాంతిగా శాంతిగా స్థిరపడ్డారనుకోండి మీరు సుఖంగా స్థిరపడ్డారనుకోండి మీకు 100 కోట్లు నిలబడి అనుకోండి లోకల్ దేశంలో కోటి రూపాయలు అప్పటి నుంచి చెప్పండి, మీకు నష్టం వచ్చిన నష్టం ఉంది అసలు. మీరు 100 కోట్లు నిలవాలనుకోండి, లోపల 100 కోట్ల రూపాయలు అప్పని నిలబడి, 1 కోటి రూపాయలు అప్పని, దానివల్ల మీకు వచ్చిన నష్టం ఉంది. లోపల మనకు సుఖం తెలుస్తున్నప్పుడు లోపల ఉన్న సుఖం, ఆనంద సముద్రాన్ని, శాంతి సముద్రాన్ని, సుఖ సముద్రం పొంగి మన సహస్రాన్ని ముంచుతంటే ఇతరులను దుఃఖం మనం అనుకుంటూ మీకు వచ్చిన నష్టం. మనం సుఖంగా లేవనుకోండి, ఎవరి వాళ్ళు అందరూ సుఖంగా ఉన్నావు అని అనుకుంటారనుకోండి, అనుకుంటాం దానికి వచ్చి మన దానివల్ల మాకు వచ్చి లాభం లేదు. ఉండలేదే ఉండే లేదు లేదే లేదు, అది బాగా అర్థం అవ్వాలి. లేదు దానికి ఉండటువంటి లేదు, ఉన్నదానికి లేకపోవటానికి లేదు. ఆ కూడా మనకు అర్థం కావాలి. దేహము మనస్సు అంత క్రియేషన్, మన దేహం ఎంత లేదు ప్రపంచం కూడా అంతే లేదు. దేహం ఉన్నవాడికి ప్రపంచం కాదు, దేహం లేని వాడికి ఎక్కడ ప్రపంచం లేదు. దేహం వస్తే లోకం, దేహం లేని వాడికి లోకం లేదు. దేహం లేని వాడికి లోకం ఏంటి? ఈ దేహం లోకం కూడా మనం కల్పించుకున్నాడు. వాడి ముందు వాడు వీడికి ఎంతవాడని విభజించేది కూడా మనస్సే. వాడు తక్కువ వాడు ఎక్కువ వాడని విభజించేది మనస్సే. ఈ లోపల ఉంటే అసలు ఉంది, శిశలైన సత్యం ఉంటుంది, అసలైన సత్యం ఉంటుంది. ఆ సత్యానుభవం వచ్చినప్పుడు ఇక్కడ భగవాన్ చెప్పినారు, ఇప్పుడు అర్థం చేసుకున్నా సత్యానుభవం ఇది వచ్చినప్పుడు నేనుగానే వ్యక్తమవుతుంది. వైకుంఠమైన నారాయణుడు నువ్వు నేనుగానే వ్యక్తమవుతాడు, నీ స్వరూపంలో వ్యక్తమవుతాడు. నువ్వు దేహం నీకు నేనుగా ఎలా వ్యక్తమవుతుందో ఆ లోపల ఉన్న సత్యం నీకు నేనుగానే వ్యక్తమవుతుంది. నీకేదో చూడబట్టం కాదు, అది నీకు స్వరూపంగానే వ్యక్తమవుతుంది, అది నేనుగానే వ్యక్తమవుతుంది. అంటే భగవాన్ స్పష్టంగా చెప్తున్నాడు, నీకు హృదయంలో నా జ్ఞాన అనుభవంలోకి రావటానికి జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, జ్ఞానం వల్ల నిర్మాణ స్థితి వస్తుంది, జ్ఞానం వల్ల సుఖం వస్తుంది, ఆ జ్ఞానం వల్ల శాంతి కలుగుతుంది. నీకు జ్ఞానం రాకుండా నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ప్రాపత్తి కానీ, నీ పరిసరాలు కానీ ఎవరు అర్థం అవటం లేదు. నీ లోపల నకిలీ నేను అర్థం దాని శిబిరం ఉంది సరిపడుతుంది. అంటే ఈ విద్యాలయం పోవాలి పోవాలంటే పోవు, విద్యాలయం గమనే పోవాలి పోవాలంటే పోవు. అది ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు చూడాలి, లోపలికి వెళ్ళాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు అది పొమ్మంటే పోదు, లోపల నుంచి వస్తాం, బయట నుంచి రావటం లేదు. ఈ లోపల నుంచి అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఉందని సంగతి తెలుస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ మనసును తోడుకెళ్తే, ఆ మూల తలంపును అక్కడ తోడుకెళ్తే, ఆ మూల తలంపు మూలాన చూడగానే మాయమవుతుంది, అది అదృశ్యమవుతుంది, అది డిస్ట్రాయ్ అవుతుంది, అది షాటర్ అవుతుంది, నశిస్తుంది. మూల తలంపు మూలాన చూసిన వెంటనే నశిస్తుంది, అది నశించిన వెంటనే నువ్వు నశించవు. ఏం చేయాలి నువ్వు కాదు కాబట్టి, మూల తలంపు మూలంలో నశించటం, నీ హృదయంలో నారాయణుడు నీకు నేనేగా తానిగా వ్యక్తం అవటం, ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతుంది. మూల తలంపు ఏ హృదయంలో నశించిందో, అసత్యమైన దేని ఏ హృదయంలో నశించిందో, సత్యమైన నేను అక్కడే వ్యక్తం అవుతుంది. ఇది నశించటం, అది వ్యక్తం అవటం రెండు హృదయంలోనే జరుగుతాయి. అయితే మూల తలంపు మూలంలో గెలటానికి సత్పురుషుల సహవాసం, గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం. రమణ మహర్షి గారు ఎవరైనా అడిగేవారు మీ అనుగ్రహం మాకు కావాలని, ఆయన కూడా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే మా అనుగ్రహం ఉన్నట్టే, ఈశ్వరుడు దైవీకి ఉంటే నా దైవీకి ఉన్నట్టే, వారు ఉన్నారు ఈశ్వరుడు, వారి దైవీకి ఉంటే నా దైవీకి ఉన్నట్టే అని. ఈశ్వరుడు ఉన్నప్పుడు గురువు అనుగ్రహం కూడా ఉండనే ఉంటుంది, ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఈశ్వరుడు గురువు ఆత్మ ముందు వేరు కాదు, ముగ్గురు ఒకటే, ఆత్మన్న ఈశ్వరన్న గురువన్న ఒకటే, మీరు వేరు కాదు. అంటే మీరు ఆరాధించగా ఆరాధించగా భగవంతుని ఆయన జన్మలో ఆరాధించగా ఆరాధించగా, పూజించగా పూజించగా, జపించగా జపించగా, స్మరించగా స్మరించగా, ఆ ఈశ్వరుడే కాళ్ళు చేతులకు తొడుక్కుని గురువు పేరు గురువు మీద వస్తాడు వాడికి గురువు. కొంతమంది గురువు అంటే ఎంత ఇష్టం అంటే ఆకాశం నుంచి బయటకు రాలేదు, కళ్ళు పక్కన చెప్పలేదు. ఆ గురువు మీద మనకు ప్రేమ కలగడానికి కూడా గురువు దయ ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. గురువు దయ లేకపోతే గురువు మీద కూడా మనకు ప్రేమ కలగదు. పూర్వజన్మలో ఎంతో కొంత మనం పుణ్యం చేసి ఉండకపోతే, పూర్వజన్మలో ఎంతో కొంత మనం సత్కర్మ చేసి ఉండకపోతే, మీ పురుషులతో సత్పురుషులతో సహృదయంతో సహవాసం చేయాలనే బుద్ధి కూడా కలగదు. మన బుద్ధి పాడు బుద్ధి అయితే ఈశ్వరుడు రూపం ధరించి వచ్చి ఇక్కడ కూర్చున్నామని మిస్ అయిపోతామని గుర్తించడం, అనేది సమకాలపై గుర్తించడం మరింత కష్టం. సమకాలపై గుర్తించడం వల్ల అహంభావన అందొస్తుంది, అజ్ఞానం అందొస్తుంది. మన హృదయంలో ఏదో ఉంది, దాన్ని మనం కనిపెట్టక్కర్లేదు. అవి ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించడం మనం చేయాల్సిన పని, గుర్తిస్తే సరిపోతుంది, దాన్ని ఏం డిస్కవర్ చేయక్కర్లేదు. అంటే నేను కంటాలు పడద్దు, నీ ముఖాన్ని అడిగిప్పు వైద్య తిప్పు, నీ ముఖాన్ని నోకాలను మూలంలో తిప్పు, అది చూసే వైద్య ఇటు చూడు, బయటకు చూసే వైద్య లోపల చూసుకో, బయట నువ్వులేదు దుమ్ముందంటూ లోపల బంగారు ధరింత లోపల ఉంది. టు నో ద ట్రూత్ యూ హ్యావ్ ది డీప్ ఇన్ అవర్ గర్ల్స్ మెటాఫిజిక్స్ లో చెప్తారు, టు నో ద ట్రూత్ యూ హ్యావ్ ది డీప్ ఇన్ అవర్ గర్ల్స్. లోతులు పెరగాలి, ఆ గంభీరంగా మనుషుల గంభీరత, ఆ లోతులు, ఆ వ్యవహార శైలి, డే టు డే లైఫ్ లో ఎప్పటికప్పుడు మనసును కరెక్ట్ చేసుకోవటం, సజ్జన సాంగత్యం, మన బాగు చేసే సద్గ్రంథాలను అధ్యయనం చేయటం, ఈశ్వరుని స్మరించటం, ఈశ్వరుని ధ్యానించటం, ఇవన్నీ కూడా మన మనసు పవిత్రమవుతుంది. యువకులు మనకు సిగరెట్లు కాల్చే అలవాటు ఎక్కువ ఉందనుకోండి, ఆ సిగరెట్లు కాల్చే అలవాటు వాళ్ళతో స్నేహం చేస్తే 6 మాసాలు ఈ బుద్ధి పోతుంది. మరి 6 నెలలు స్నేహం చేస్తే వాడు వీరవుతారు. ఇంకేకాదు ఆ సత్పురుషుడితో స్నేహం చేయాలనే బుద్ధి కూడా పూర్వజన్మలో సత్కర్మ చేసి ఉండకపోతే ఆ బుద్ధి కూడా కలగదు. వాళ్ళు మన అంటే అంటారు వారి మంచివాడు కాదు వీరి మంచివాడు అని. వాళ్ళు మన అడుగుతాను నీ మంచివాడు నా దగ్గర సమాధానం లేదు. కొంతమంది అంటూ ఉంటారు వాడి మంచివాడు కాదు నీ మంచివాడు కాదు. నీ మంచివాడు అని అడుగుతా అనుకోండి, వాడి మంచివాడు కాదు అని తెలుసు. వాడు నిజంగా మంచివాడైతే వాడి మంచివాడు కాదు ఏ మంచివాడు కాదు అని అంటాం. వాడు మంచివాడు కాబట్టి వాడు మంచివాడు కాదు కాబట్టి వాడికన్నా మంచిది కనపడతాడు. మనలో ఏదైనా బయట కనిపిస్తుంది కానీ మనలో ఏమి బయట కనపడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనలో ఏదైనా అదే బయట కనిపిస్తుంది, మనలో ఏది బయట కనపడదు. జ్ఞానికి అంతా జ్ఞానమే, అంతే శాంతి, అంతే సుఖమే. నీ లోపల సుఖం ఉంటే లోకం అంతా సుఖంగానే కనిపిస్తుంది నీకు. లోపల శాంతి ఉంటే లోకం అంతా శాంతిగానే కనిపిస్తుంది. ఏదైనా మనస్సు అణిగిపోతే ఆ సూక్ష్మత నీకు తెలిస్తే, బుద్ధి సూక్ష్మత నీకు వస్తే మనస్సు అణిగిపోతే పెళ్లి చూసిన ఆనందమే. నీకు అదృష్టం ఏంటన్నా దురదృష్టం, అదృష్టం దురదృష్టం లేదు దేహానికి సంబంధించినవి. అదృష్టం దురదృష్టం అనేది దేహ ప్రారంభానికి సంబంధించిన విషయాలు. లోపల సత్యానికి అదృష్టం లేదు దురదృష్టం లేదు. మనకి పుట్టుక లేదు, పుట్టుక లేని దానికి అదృష్టం ఏంటి దురదృష్టం ఏంటి? పుట్టిన చనిపోతుంది, చనిపోయింది పుడుతుంది. దాని శంకరాచార్య వారు అన్నారు, నీ సావు నిరం చావులేదు దొంగ చావులు అన్నారు. దొంగ వెళ్ళిపోయి అది దొంగ చావులే, వాడు చచ్చిపోయే పుట్టివాడు కాదు, వాడు చచ్చిపోవడం ఏంటన్నారు. ఎవడైతే తిరిగి జన్మించడో వాడు చనిపోయినట్టు, వాడు చనిపోయే వాడు కొత్త శరీరంలో కలుపుతూ వాడు చనిపోయి వాడు చనిపోయాడు రేపు ఎక్కడికారు పడుకున్నాడు వాడు చావేంటి? ఎవరైతే తిరిగి పునర్జన్మ రాదు, ఎవరికైతే తిరిగి శరీరం ధరించడం వాడు చనిపోయినట్టు, వాడు పుట్టి రేపు చనిపోయి వాడు చనిపోయి రేపు పుట్టివాడు గాడి చావేంటి అని దొంగ చావులని చెప్పారు. అదొక ఫీలింగ్ అంతే అంటున్నారు పండుగ వండర్ టీచర్. నువ్వు నేను నేనంటున్నా కదా అదే ఫీలింగ్ ఎంత అంటే అదే ఫీలింగ్ ఎంత ఆ ఫీలింగ్ ఉంది మిగతా ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి మనకి తలంపులు లేకపోతే పని అవ్వడంలో, కోరికలు లేకపోతే పని అవ్వదు. కోరికలు లేకుండా తలంపులు లేకుండా పనులు బాగా వచ్చాయి. ఈ దొంగ గొడవ లేకుండా పని చేస్తే బాగా పర్ఫెక్ట్ గా చేస్తాం. ఆ జ్ఞాన సముపార్జన కొట్టు ఆసక్తి లేదు. ఇది ఎక్కడొచ్చిన ఎప్పుడు సుఖపడతాం, ఎప్పుడు సుఖపడతాం, ఎప్పుడు సుఖపడతాం అని కనిపెట్టడం ఉండదు. ఆ సుఖం ఎలాగా రాదు, సుఖం బయట ఉంటే కదా రావటం. మీ మనసు బయటికి వెళ్తే సుఖం రాదు, లోపలికి వెళ్తే సుఖం వస్తుంది. మనసు బాహ్యముఖం అయితే అజ్ఞానం పెరుగుతుంది, మనసు అంతర్ముఖం అయితే జ్ఞానం పెరుగుతుంది. మీ మనసు ఎక్కడ మీరు చూసుకోండి, అదే సరిపోతుంది. ఇతరులకు చెప్పక్కర్లేదు, మీ మనసు మీదే సాక్షి. అంటే నేను అనే తలంపు అది బొమ్మంటే పోదు, దీంతో పడలేకపోతున్నాడంటే పోదు, మీ సైతంతో పడలేకపోతున్నాడంటే అది పోదు. ఇక బాగా అర్థం చేసుకొని నేను చెప్పిన విషయం తొందరపడదు. మిమ్మల్ని ఎవరో తడుముకు రావటం లేదు. మీ గురి ఎక్కడ ఉండాలంటే, ఇప్పుడు మన ఎక్కడి నుంచి నెగ్వాకి వెళ్తున్నాం అనుకోండి, దారి ఎవరైనా కనిపిస్తే మాట్లాడతాం. మన మనసు ఎక్కడ ఉంటుంది, ఆ ట్రైన్ మారుతా ఉంటాం, ఆ కారు మారుతా ఉంటాం. మన డెస్టినేషన్ ఏంటి మనసు మర్చిపోదు. పక్కోళ్ళు మర్చిపోయి మనం మర్చిపోవడం డెస్టినేషన్ ఉంటుంది. అంతేకాదు సాయంత్రం మనం పొద్దున్నే ప్రయాణం వెళ్ళాలనుకుంటాం అనుకోండి, జలార్జన మనకు రాగానే ప్రయాణం జ్ఞాపకం వస్తుంది. అలాగే చనిపోయినప్పుడు కూడా, మన శరీరం చనిపోయినప్పుడు కూడా ఏ తరంపు అయితే గాఢంగా ఉందో రాబోయే జన్మలో ఆ తరంపు అనుసరించే మనకు జన్మ వస్తుంది. ఇవి భగవాన్ చెప్పి జాగ్రత్తగా వినండి. ముందు అసలు డెస్టినేషన్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఏమి వెళ్తున్నారంటే, ఏమండి ఏమి వెళ్తున్నాం, ఏ కారు ముందు ఇస్తా కారు తిరిగిపోతానంటే ఆ మాటకు అర్థం ఉంటుంది. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి చేరుకోవాలి, డెస్టినేషన్ ఏంటి? ఆ డెస్టినేషన్ తెలుసుకోవడానికి కూడా సంస్కార బలం ఉండాలి, పుణ్యబలం ఉండాలి. సంస్కరింపబడిన మనసు కానీ డెస్టినేషన్ తెలియజేసి చూపుపాటి వెళ్ళదు. అంటే ఈ మూల తలంపు ఉరికి పొమ్మంటే పాదు. ఆ మూల తెలంపు దాని వివరంలో తెలిసినా కానీ అది రక్షించదు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీ డెస్టినేషన్ అది, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేతులు చేసే పని, నువ్వు చేసే స్నేహాలు, నువ్వు చదివే గ్రంథాలు, నువ్వు చేసే ధ్యానాలు, నువ్వు చేసే జపాలు, నువ్వు చేసే తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ గోల్ దగ్గరికి వెళ్ళడానికి నీ సహకరిస్తున్నారు ఏదో చూసుకో. ఇది సాధన. అంతేకాని మీ సాధన పూజ గదికి పరిమితం చేస్తే మీరు గమ్యానికి వెళ్ళలేరు. ఒక మాట నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మూల తలంపు ఈ మాట వల్ల మూల తలంపు పెరుగుతుంది, లేకపోతే మూల తలంపు మూలమాట పెడుతుంది ఈ మాట వల్ల. నేను పని చేస్తున్నాను, ఈ మూల తలంపుని వేరిఫై చేసుకోవడానికి పని చేస్తున్నాను, మూల తలంపుని రిడ్యూస్ చేసుకోవడానికి పని చేస్తున్నాను. ఇది బాగా అర్థం చేసుకోలేదు. నేను పూజ చేసాను 10 నిమిషాలు, నేను శివరాత్రి నేను సాయంత్రం శివదర్శనం చేసుకుని వచ్చేసానండి. ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏం చెప్పడానికి చెప్పింది ఏంటంటే, నేను టెంపుల్ పోయింది కాబట్టి మంచిది కాదని కాదు. అసలు డెస్టినేషన్ ఏంటి, మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన గమ్యాన్ని పెట్టడానికి ఎంత సంతోషం, మూల తలంపును మూలంలో పంపడానికి, మూల తలంపు మూలంలో చేయడానికి అది రక్షించబడి సిద్ధాంతం. ఆ మూల తలంపు దాని మూలంలో పంపడానికి మన మాట ఎంత సహకరిస్తుంది, మన చేతులు చేసే పని ఎంతవరకు సహకరిస్తుంది, మనకు వచ్చే తలంపులు ఎంతవరకు సహకరిస్తుంది, మన తీర్థయాత్రలో మన నదులు మురగతారు, పుణ్యాలు సత్యం కొడతారు, యువతారు యంత్రాలు పంచాలి అని ఎంతవరకు సహకరిస్తుంది చూసుకోండి. అది సహకరిస్తే అంత సహకారం తీసుకోండి. ఇది సాధన యొక్క ప్రయోజనం. బ్రహ్మర్షి గారు మాట చెప్పారు ఒకసారి, నా దగ్గరికి అనేక మంది స్వామీలు వచ్చేవారు. వాళ్ళు యంత్రాల గురించి చెప్పేవారు, తంత్రాల గురించి చెప్పేవారు, మంత్రాల గురించి చెప్పేవారు, పుణ్యక్షేత్రాల గురించి చెప్పేవారు, సాధన గురించి చెప్పేవారు, ఎన్నెన్నో చెప్పేవారు. కానీ నాకు దేని మీద ఆకర్షణ కలగలేదన్నారు. మీరు చాలా గంటల తరబడి జపం చేస్తామని చెప్పారు, మంచిగా జపం చేసి జపేవాడు, జపం చేస్తున్నారు అయితే జపుని జపుని విచారణ చేసేవారు, ఆయన ఎప్పుడైనా భూమిలో నిలబెట్టేవారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాడు చూసేవారు చెప్పి, ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని సామెత, ఈ లోపల దొంగని లేదా మూల తలంపు లోపల దొంగని అదే సైతం. ఆ మూల తలంపు దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది, దాని మూలాన్ని తెలియకుండా నివసించండి. అంటే ఆ మూల తలంపు దాని మూలంలోంచి ఉదయించకుండా చూసుకోండి, దాన్ని వేరిఫై చేయండి. నాకు ఇంత బట్టి ఇంత బట్టి మీరు ఎవరికి చెప్పండి, రహస్యంగా ఉంచుకోండి. ఈ బంగారాన్ని మీరు ఎంత రహస్యంగా ఉంచుకుంటారో మీ బట్టిని కూడా అంత రహస్యంగా ఉంచుకోండి. మీ బంగారం అయితే మీరు ఎవరో చెప్పండి, మీ ఇంట్లో ఎంత బంగారం ఉందంటే మీ సాధన చేస్తారంటే చెబుతున్నారు. అది నా అర్థం ఏంటి, మీ బంగారం రహస్యం మీ సాధన రహస్యం కాదనే కదా. మీ గ్రహణంలో మీ బంగారం అనుకున్న ప్రాముఖ్యత మీ సాధన లేదని అర్థం. కొన్ని మీరు గంటసేపు పూజ చేశాను, అరగంటసేపు పూజ చేశాను, మీరు ఎంత ఉంటారు మొన్నలో పోవటానికి చేసి పోవటానికి. అహంకారం లేదు, మనస్సు లేదు, మీరు బాగా అర్థం చేసుకోండి. గొప్ప నృత్యం చేయటం లేదు, సాంబార్యం చేసేయటండి. మనసు లేదు, అహంభావం లేదు. మీ మనసులో నీకు తలంపు ఉండొచ్చు, అన్ని తలంపులకి అడుగు నిండి తలంపు అహంకారం. ఆ అడుగు నిండి తలంపే దేహంతో తాదాక్ష్యం పొంది ఉంటుంది. ఆ దేహంతో తాదాక్ష్యం పొందిన తలంపులు బేసిగా చూసుకుని దాన్ని కేంద్రంగా చేసుకుని ఇతర తలంపులు వస్తాయి. అంటే శాస్త్రం ఏం చెప్పారంటే మైండ్ ఇది బండి ఆఫ్ ఫ్యాక్ట్స్ అని తలంపుల సమూహం మనస్సు అని చెప్పారు. క్రమమేశ్వరు ఏం చెప్పారంటే తలంపుల సమూహం మనస్సు కాదు, అన్ని తలంపుల యొక్క మూలమైనటువంటి తొలి తలంపు, ఆది తలంపు, మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, సైతాన తలంపు. ఏ తలంపు అయితే దేహంతో తాదాక్ష్యం పొందండి, ఒకటే మనస్సు, అంతేకాదు మనస్సు అంటే ఏం లేదన్నారు. ఇంకా మీకు కోటి తలంపులు వచ్చిన ఆ దేహంతో తాదాక్ష్యం పొంది ఆ తలంపు దేహంతో తాదాక్ష్యం పొంది తలంపుల నుంచి మీకు ఇతర తలంపులు వస్తాయి, మంచి వచ్చిన చెడు వచ్చినాయి. అంటే ఆ మొదటి తలంపు ఒకటే మనస్సు, ఏదైతే తలంపులైన తలంపులే కాదన్నారు. అంటే దేశదండి ఆ మూల తలంపు నీ తలం అందుకోలేదనుకో, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి తలంపులు వస్తాయి, చెడు వాళ్ళతో స్నేహం చేస్తే చెడు తలంపులు వస్తాయి. అంత మాత్రం చేసి నీకు జ్ఞానం రాదు. ఆ మూల తలంపు నీ సొంత సమస్య, పంచాయతీ సమస్య కాదు, గవర్నమెంట్ సమస్య కాదు, లేదా నీ కుటుంబ సమస్య కాదు, అది సొంత సమస్య. నీ సొంత సమస్య మీరు పరిష్కారం చేసుకోవడానికి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తారా, పంచాయతీ కోసం ఎదురు చూస్తారా, లేదా మీ న్యాయం చేసి పెడతారనుకుంటారా నీ సమస్యను పరిష్కారం చేయడం కోసం? ఈ కుటుంబ సమస్య కూడా కాదు, నీ సొంత సమస్య. ఆ మూల తలంపు అనేది ఒక సమస్య, దేహంతో తాదాత్యం పొందే తలంపు ఒక సమస్య. దాన్ని మీరు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గురువు సహాయం వస్తుంది, దేవుని సహాయం వస్తుంది. మీరు దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఎప్పుడైతే కృషి చేస్తున్నారో మీ కృషి కృపకంగా మారుతుంది. వాళ్ళు సహాయం చేస్తారు, మీరు సహాయం చేస్తారు, కనిపెట్టుకోకుండా సహాయం వస్తే మంచిదే. మన కృషి మనం చేస్తామంటే మన కృషే కృపకంగా మారుతుంది, ఈశ్వరుని దయ కింద మారుతుంది. మీ సమస్యను పరిష్కారం చేసుకోకుండా ఎవరు వచ్చినా పరిష్కారం చేసి పెడతారంటే మీకు ఆత్మవిశ్వాసం లేదని అంటాం, ఆత్మబలం లేదని అంటాం, కాలం వృధా చేసుకుంటున్నాం. మన ప్రయత్నం మనం చేస్తుంటే, మనం బాగుపడటానికి మనం ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు ఎవరొకరి ద్వారా మనకు సహాయం చేయిస్తాడు. అది శరీరాలు భగవంతుడే, అన్ని మనస్సులు భగవంతుడే, అది చేతులు భగవంతుడే. ఆ దేహాభిమానం తగ్గించుకోవడానికి చూస్తున్నారనుకోండి, ఆ దేహబుద్ధి శవబుద్ధి తగ్గించుకోవడానికి మీరు చూస్తున్నారనుకోండి, శవబుద్ధి కలగటానికి మీరు ప్రయత్నం చేసుకుంటున్నారనుకోండి, మీ సాధనలో కనుక సిరిసారుతుంటే వీరు దగ్గరికి వీరక్కలు ఈశ్వరుడు గురువు మీ గుమ్మలోకి పంపిస్తాడు. అక్షమైన వాళ్ళు ఏం చెప్తారు, అడిగిన భగవంతుడు అడిగిన వాడికి అడిగిన చేస్తాడు, అడగిన వాడికి అన్ని ఇచ్చేసి మోక్షం ఇస్తాడని. మనకి అడగబుద్ధి తక్కువ వస్తుంది, అడగబుద్ధి ఎక్కువ వస్తుంది. అంటే మన ఉద్దేశం ఏంటంటే మనకు కోరిక లేకపోతే, మనకి తలంపు లేకపోతే, మనం అడగకపోతే ఆ పని అవ్వదేమని మనం అనుకుంటాం. మన కోరిక లేకపోతే పని బాగా జరుగుతుంది, మన తలంపు లేకుండా పని బాగా జరుగుతుంది. ఆ దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు వచ్చింది వస్తుంది రాని దేవుడు రాదు. మన కోరిక శక్తి లేని శక్తి ఈశ్వరుడు. అంటే ఈశ్వర ప్రారంభంలో ఏదంటే వస్తుంది, వచ్చిన దానికి కావటం సమయం మనం రాను దాని కోసం ఎదురు చూడద్దు. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సింది పాఠం. అంటే మీకు నేను అణిచిపెట్టి ఉంచడం కాదు, ఆ దొంగలేని అణిచిపెట్టి ఉంచడం కాదు, నిజాన్ని అణిచిపెట్టి ఉంచడం కాదు, దాన్ని పరిష్కారం చేసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ పరిష్కారం చేసుకోవడం మానేసి వాయిదాలు వేస్తే ఎన్నాళ్ళు వాయిదాలు వేస్తారు? ఏదో రోజులు దాన్ని పరిష్కారం చేసుకోవాలి. అలాగే ఈ మూల తరంపురి ఈ జన్మలో కాదండి, రాబోయే జన్మలో, రాబోయే ఎన్ని జన్మలను ఏ జన్మలో మీరు అది పరిష్కారం చేసుకోవాలి, దాన్ని ఫేస్ చేయాలి. మీరు మనం ఫేస్ చేయడం మానేసి, మనం డైరెక్ట్ గా పరిష్కారం చేసుకోవడం మానేసి, రేపు రూపుడైంది ఆ రేపు ఎలాగా రాదు కదా ఇంక అసలు. రేపు నువ్వు వాయిదాలు వేసుకుంటే వెళ్ళిపోతే, ఈ జన్మ కాదు రాబోయే జన్మ, ఈ జన్మ కాదు రాబోయే జన్మ వేసి వాయిదాలు వేసుకోవడం అనేది పరిష్కారం కాదు. నిలబడు, ఆలోచించు, చింతించు, ధ్యానం చేయి. ఇది ఎక్కడి నుంచి వస్తాము, ఎలా వస్తాము, ఈ మనస్సును పీడిస్తాము, ఎందుకు పీడిస్తాము, ఇది ఎక్కడి నుంచి వస్తాము, ఎలా వస్తాము, ఎప్పుడు వస్తాము, నా లోపల నుంచే వస్తాము, విచింది ఎక్కడి నుంచి వస్తాము, దాన్ని విచారణ చెయ్యి, దాని పరిష్కారం, ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎస్కేప్ ఇది వద్దు, దానికే ఫేస్ చేయి దాన్ని. దాని బలం అంటే దాన్ని చూపిస్తుంది, దాని బలం అంటే దాన్ని చూపించండి, కంగారు పడకు. దానికంటే నీ సాధన బలం పెంచుకో, అది పడిపోతుంది. ఏ మనిషిని ఆ మనిషిని మనం పోరాడేటప్పుడు వాడి శక్తిని చూపించుకుంటాడు, కథను అవ్వడం ఎలక్షన్ కూడా ఇచ్చే ఎలక్షన్ అంటే భూకంపాలు, రాజకీయ భూకంపాలు, ఇద్దరు కూడా వాళ్ళకున్న బలం వాళ్ళు చూపిస్తారు. వాళ్ళకున్న ఖండబలం, వాళ్ళకున్న ధనబలం, వాళ్ళకున్న ప్రజాబలం ఇద్దరూ చూపిస్తారు. ఇద్దరు చూపించాలి, ఎవరొకరు ఊడిపోతారు. అలాగే నిజాన్ని ఎంతో మనకు పోరాటం, ఎవరితో పోరాటం, నిజాన్ని ఎంతో పోరాటం. దాని బలమైతే మనం కోల్పోతాం, మన సాధన బలం ఎక్కుంటే, మన వివేక బలం ఎక్కుంటే, మన విచక్షణ జ్ఞానం ఎక్కుంటే అది పడిపోదు. అంటే ఇది నీకు ఎవరి ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం, నీ నేనైన తలంపు, మూల తలంపు ఇతర సమస్య కాదు, సమాజం యొక్క సమస్య కాదు, నీ సొంత సమస్య, గవర్నమెంట్ సమస్య కాదు, నీ సొంత సమస్యలు. అది పరిష్కారం చేయడానికి ట్రై చేయి, ఎస్కే పడవద్దాన్ని, దాని ఎస్కే పడవద్దాని గురించి. ఇంటి అందులో ఉండు, ఇంటి జ్ఞానంలో ఉంటే అజ్ఞానంలో ఉండు, మధ్యలో ఉండదు, ఉండడానికి అవకాశం లేదు ఇక్కడ. దాని అది నేనే మూల తలంపు నాకు అక్కడ పెట్టి, నాకు జ్ఞానం వచ్చేది, జ్ఞానం వచ్చేది అజ్ఞానంలో ఉన్నావు. ఇంటి మన అజ్ఞానంలో ఉండాలి, అది జ్ఞానంలో ఉండాలి. అది విడిచిపెట్టే జ్ఞానం లేదు అజ్ఞానం. చేత ఎక్కడ లేదు, అక్కడ మూల తలంపులో చేత ఉంది, మూల తలంపులో నరక ఉంది, మూల తలంపులో మాయ ఉంది, మూల తలంపులో దొరకం ఉంది. ఆ మూల తలంపులు మాయం చేసిన వాడే జ్ఞాని. దానికి అన్ని కావాలి, పూజ కావాలి, జపాలు కావాలి, శవం ఒకటి కావాలి, ఊరు ఒకటి కావాలి, జీవం ఒకటి కావాలి, అభిషేకం కావాలి, పునర్జన్మ ఒకటి కావాలి, మళ్ళీ జన్మ మంచి జన్మ వచ్చేయని చెప్తున్నాయి. నువ్వు బాగా పూజ చేసుకుని మళ్ళీ జన్మ మంచి జన్మ వచ్చేసి వచ్చారట, నువ్వు ఎంజాయ్ చేయడానికి కూడా ఆ శరీరం ద్వారా. ఈ మూల తలంపుకి దేశం సరిపోదు, సమాజం సరిపోదు, ప్రభుత్వం సరిపోదు, పంచభూతాలు సరిపోవు, పరిసరాలు సరిపోవు, చుట్టాలు స్నేహితులు అని సరిపోవు. దీని సహాయానికి ఇంకో దేవుడు ఒకటి జపం కలిగి, ఆ మూల తలంపుకి దేశం ఒకటి కావాలి, యానం ఒకటి కావాలి, యానంతో పాటు దేవుడు ఒకటి కావాలి, వైకుంఠంలో నారాయణుడు లేదా కైలాస మహర్షుడు దేవుడు కూడా వేసుకుంటుంది. మీరు దీని వినడానికి నా ఇంటి అక్కడ విజయకులు చెప్పారు భగవాన్, చక్కటి వాక్యం ఉంది. నువ్వు నువ్వు గాఢ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నావు. గాఢ నిద్రలు ఎవరు, నేను స్త్రీని పురుషుడని, నేను మంచివాణని చెడ్డవాణను, నేను పెద్దవాణి తక్కువను, నేను ధనవంతుని పేదవాణని ఎవరు అనుకోరు. గాఢ నిద్రలు ఎవరు, నేను హస్బెండ్ వైఫ్ అని అనుకోరు. ఇది ఒకటే మీరు అర్థం చేసుకోండి, గాఢ నిద్రల నుంచి జాగ్రత్త అవస్థలోకి రాని ఉంది నేను అనే పదం కోసం. దేని దగ్గర కూడా ఏమి ఉండదు, నేను ఏమొస్తుంది, నేను ఆ తలంపులు ఇచ్చాడు, నేతో తలంపులు అని వచ్చేస్తుంది. ముందు ఏ తలంపు వస్తాడో ఆ తలంపు నువ్వు ఇంటికి పరిష్కారం చేసుకో. ఇది రమణ మహర్షి గారు మనం నిలబెట్టాడు ఈ ప్రశ్నకి. మీకు దేవుడు ఎప్పుడు వచ్చాడు, నేననే తలంపు వచ్చాడు దేవుడు ఇచ్చాడా, నేననే తలంపు రాకముందు దేవుడు ఇచ్చాడా? మీ గాఢ నిద్రలో దైవస్మరణ లేదు, మీ జాగ్రత్త వస్తువులకు రాగానే నేననే తలంపు వచ్చింది, తర్వాత దైవస్మరణ వస్తాను. ఇది వచ్చాక అది వచ్చింది కానీ అది వచ్చాక ఇది రాలేదు. ముందు ఏదైతే వస్తుందో దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఇంటికి ప్రయత్నం చేయటం లేదు, అదే మాయ. అంచేత అజ్ఞానం అంటే ఎక్కడుంది, మాయ అంటే ఎక్కడుంది, ఎక్కడుంది దుఃఖం అంటే ఎక్కడుంది? ఆ మొదటి తరంపురం ఉంది, దాని శివుడు ఇది రమణ బోధ. అరుణాచల శివ అరుణాచల ఇంకో సూత్రం మీరు అర్థం చేసుకోండి. దేహం ఎంటర్ చూపుతుందో ఆ పని చేసుకుని చచ్చిపోతుంది. ఎక్కడ చోట చచ్చిపోతుంది, ఎదురు లంకలను, యానంలోనూ, అమలాపురం, ఎక్కడ చోట చిక్కులు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పడేస్తారు. అంటే ఈశ్వరు ఇష్టం, మన ఇష్టం, ఈశ్వరి సంకల్పం, మన సంకల్పం. ఈశ్వరుడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ, ఎక్కడి నుంచో పెడితే అక్కడ,
నేర్చుకోండి, భగవంతుడు మీకు ఏ పని నుంచి అప్పగించాడు, ఆ పని ఇష్టంగా చేయండి, అయిష్టంగా చేయకండి. మీ అత్తగారు కాఫీ ఇవ్వాలని కూడా పొద్దుంది, మమ్మల్ని ఇష్టంగా ఇవ్వండి, అయిష్టంగా ఇవ్వండి. అయిష్టంగా ఇస్తే పాతవాసంలో అలాగంటే కొత్త పాతవాసం పోవు, కొత్త వాసంలో వచ్చేస్తారు. మీరు చేసే పని ఇష్టంగా చేస్తారనుకోండి, చేసే పని ఇష్టంగా చేస్తే పాతవాసం పోతాయి, కొత్త వాసం రావు. ఇదే భగవద్గీతలో చెప్పిన రహస్యం. అర్జునానికి యుద్ధం ఎలాగ తప్పదు, అర్జునానికి యుద్ధం ఎలాగ తప్పదు, మీకు ఇష్టం ఉన్నా తప్పదు, మీకు ఇష్టం లేదన్నా తప్పదు. అది చేసి మీరు ఇష్టంగా చెయ్యి, మీరు జ్ఞానం కలిపి యోగం అవుతా ఉంది. కొంతమంది పని చేస్తారు, అయిష్టంగా చేస్తారు. కొంతమంది చెట్టు వస్తే గౌరవించి ఏంటి ఏ చెప్పి వేయడం లోపల అనుకుంటూ ఉంటారు. కొంతమంది చుట్టాలు గుమ్మాలు చూసేవాడు నిలబడిపోతారు, పాపం అలాగే వాళ్ళు కొయ్యి అయిపోతారు. పాపం మరి వీరు వచ్చారు మళ్ళీ వంట చేయాలన్నారు కనిపిస్తుంది కదా. మరి అప్పుడు వంట భోజనాలు అయిపోయింది కూడా వీరు చెప్పలేదు మళ్ళీ వీరి కోసం వంట చేయాలని. అన్నీ సాయంత్రం ఏడు నుంచి చుట్టం వాడు వెళ్ళడం కదా సార్, సాయంత్రం ఏడు నుంచి వచ్చారని కూడా మన చుట్టం కాదు వెళ్ళొస్తాడు. ఇంకా మధ్యాహ్నం వచ్చిన చుట్టం పోతాడు, సాయంత్రం వచ్చిన చుట్టం వెళ్ళాడు. అడిగి చూస్తాడు ఈ బుధం కాదు ఇచ్చింది ప్రసీ తొక్కుమా తీసుకుని వెళ్తాను. అంటే ఎందుకు మీరు ఎందుకు చెప్తారండి, బంధువాలండి స్నేహితురాలండి చుట్టాలండి ఏపైనా సరే ఆ చేసి పని రాచేసి ఎన్నింటికి వచ్చిన చుట్టం ఎక్కడ పోతాడు, మళ్ళీ ఏదో ముందు పెట్టాలి తప్పుడు అందుకు. ఆ చేసే పని కృష్ణుని దేవుడే చెప్పింది ఏంటంటే, ఆ చేసే పని మీరు అయిష్టంగా చేయొద్దు, చేసే పని ఇష్టంగా చేయండి, ప్రీతి లేకుండా చేయండి, చేసే పని ప్రీతిగా చేయండి, మీ ఇంట్లో వాళ్ళు చేసే మీ సేవ కూడా ఇష్టంగా చేయండి, అయిష్టంగా చేయొద్దు. ప్రేమగా చేస్తే మీకు బంధం చెడిపోతుంది, ప్రేమగా ప్రేమ లేకుండా చేస్తే బంధం బలపడుతుంది అని చెప్తారు. మీరు చదివించి మీరు టీచర్స్ అనుకోండి, మీ లక్ష్మి గారికి వచ్చారు ఆ పాఠం చెప్పి ఇష్టంగా చెప్పమని. అంటే బెల్ల ఎప్పుడు కొడతారో చూడకుండా, బెల్ల కోసం చూడకుండా పాఠం మీద మనసు పెట్టి చెప్పమని అదే కృష్ణుడు చెప్పింది గీతలో. అప్పుడు వాడు ఎక్కువ భావన శ్రీగారు పొందుతాడు, శాంతిని పొందుతాడు, శాశ్వత శాంతిని పొందుతాడు. నీకు ఉన్న జబ్బు చనిపోతుంది, నీ తర్వాత జబ్బులు రావాలి. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం ఈశ్వరాయ నమ, ఓం గుహాయ నమ, ఓం గుప్తాయ నమ, ఓం కృష్ణాయ నమ, ఓం రామాయ నమ, ఓం దహాయ నమ, ఓం నమశివాయ, ఓం శివాయ నమ, ఓం నమశివాయ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం శివాయ నమ. శివుడు అసలు లేడు అనుకోకండి, శివుడు మనం స్మరించుకుంటున్నాం కదా, ఈ స్మరించుకున్నవాడు ఎంత నిజమో శివుడు కూడా నిజంగా అక్కడ ఉన్నాడు. వీడు కూడా అంతే లేదు, అసలు లేడు అనుకోకండి, శివుడు అంటే కుంగేది బొమ్మ అనుకోండి. ఓం శివాయ నమ, ఓం శివాయ నమ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. నారాయణ 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 నారాయణ. నాలుగు అక్షరాలు నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో వెంకటేశాయ.